ప్రియమైన ఆత్మబంధువులారు,
గురు పౌర్ణమి,
వ్యాస పౌర్ణమి, వ్యాసుడి జన్మదినమది. గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ అంటారు. ఆ వ్యాస పూర్ణిమనే గురు పూర్ణిమని పిలుస్తారు. అంటే అక్కడ ప్రత్యేకంగా గురువుని ఆరాధించుకోవడం కోసం ఓ రోజుని కేటాయించారు. మన భారతీయ సంస్కృతికి మూలం వ్యాసుడు. ఆ వ్యాస పూర్ణిమని మనం గురు పూర్ణిమని పిలుస్తాం. అంటే కొంతమంది వ్యాసుడికి ఎటువంటి ప్రాముఖ్యత ఇస్తారంటే, విష్ణువుకి నాలుగు చేతులు ఉన్నాయి, వ్యాసుడికి రెండే చేతులు ఉన్నాయి, చేతులు తేడా కానీ ఇద్దరు ఒకటే. అంటే ఆయన కూడా భగవంతుడితో సమానం వ్యాసుడు అని చెప్పడం కోసం, విష్ణువుకి నాలుగు చేతులు ఉన్నాయి, వ్యాసుడికి రెండే చేతులు ఉన్నాయి, ఇద్దరికి చేతులు తేడా కానీ వ్యాసుడు కూడా భగవంతుడే, నారాయణ స్వరూపుడే. ఇది చేతులే తేడా, నీకు నాలుగు చేతులు ఉన్నాయి, నీకు రెండు చేతులు ఉన్నాయి, కానీ ఈయన కూడా భగవత్ స్వరూపుడే అని మనకి వ్యాసుడికి అంత ప్రాముఖ్యత ఇచ్చారు మన ఇండియన్ కల్చర్లో. భాగవతం రాసింది కూడా వ్యాసుడే. ప్రత్యేకంగా ఒక గురువుని కాదు, ఏ గురువు అయితే మీకు ఇష్టమో, మీరు ఏ గురువుని అయితే ఆరాధిస్తున్నారో ఆ గురువుని జ్ఞాపకించుకోవటం, ఆ రూపాన్ని స్మరించుకోవటం, ఆ నామాన్ని తెరపెట్టుకోవటం, ఆ గురువు చెప్పిన మాటలు మీకు ఏదైతే ఇష్టమైనాయో, మీకు బాగా ఇష్టంగా ఉన్న మాటలను స్మరించుకోవటం, ఆ రకంగా గురు పూర్ణం రోజునైనా గురువుని ధ్యానం చేసుకోవటం కోసం. అంటే గురువుని గురువు యొక్క ధ్యానం వల్ల కూడా, అంటే మనకి జ్ఞానం కలగటానికి సరైనటువంటి పునాది పడుతుంది. గురు ధ్యానం కూడా చాలా అవసరం. అందుచేత మనం ఒట్టి రోజుల్లో, మామూలు రోజుల్లో మనం గురువుని ధ్యానం చేయకపోయినా కనీసం గురు పూర్ణం రోజునైనా మనం ధ్యానం చేయటం కోసం మన పెద్దలు ఇది ఏర్పాటు చేశారు. ఎందుకంటే గురువు అంటే ప్రకాశం. నాకు మటుకు బాహ్యంగా గురువు లేడు, అలాగే నాకు గురువు లేడని ఇతరులకు ఎవరికి గురువు అక్కర్లేదని మటుకు నా టీచింగ్లోనే ఎవరితోడు చెప్పలేదు, గురువు అవసరమే అని భగవాన్ చెప్పారు. అది గురువు యొక్క ప్రాముఖ్యత భగవాన్ కూడా అంగీకరించారు. ఆయన గురువు లేకపోయినా భౌతికంగా, అంటే ఆత్మన్న గురువన్నా ఈశ్వరుడన్నా ఒకటే అన్నారు భగవాన్. గురువు అంటే మనలో ఉన్న చీకటిని పోగొట్టేవాడు. బయట ఉన్న చీకటిని ఎవరు పోగొడుతున్నారు? సూర్యుడు పోగొడుతున్నాడు. కానీ లోపల ఉన్న చీకటిని ఈ సూర్యుడు పోగొట్టలేడు, లోపల ఉన్న చీకటిని గురువు మాత్రమే పోగొట్టగలడు. ఇంచదంటే మీరు ఒక 10 సంవత్సరాలు చదువుకున్నటువంటి సబ్జెక్టు ఒకసారి గురుముఖతో ఒక్క మాట కనుక వింటే అది మీ హృదయంలో ప్రవేశించే మాట, మీ చీకటిని వెలిగించేస్తున్న చీకటిని, మీ హృదయంలో ఉన్న చీకటిని, ఆ గురువు యొక్క మాట కనుక శక్తి ఉంటుంది. గురువు అంటే చీకటిని పోగొట్టేవాడు. ఏ చీకటిని? లోపల మనకు ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టేవాడు గురువు. ఇప్పుడు తల్లి, తండ్రి, మనకి బంధువులు, స్నేహితులు వీళ్ళందరూ కూడా భౌతికమైనటువంటి అవసరాలు మనకు తీర్చగలరు. కానీ గురువు దుఃఖాన్ని హరించేవాడు, చీకటిని తొలగించేవాడు, మనలో నన్ను అశాంతిని తొలగించేవాడు ఒక గురువు మాత్రమే. అసలు హిందూ మతానికి ఒక స్థాపకుడు అంటూ లేడు, హిందూ మతానికి ఒక ఫౌండర్ లేడు. ఈ భూమి పుట్టి ఎంతకాలమైందో అంతకాలంచి హిందూ మతం ఉంది. దీనికి మొదలు లేదు, చివరి లేదు, ఇది సనాతన మతం అని పేరు. అంటే యానిషెంట్, పంచభూతాలు ఎప్పుడు పుట్టినాయో, అంటే మూల ప్రకృతి ఎప్పుడు పైకి ప్రారంభమైందో, అప్పటి నుంచి ఇక్కడ ప్యూర్ నేచర్ ఎప్పుడైతే ప్రారంభమైందో, ఈ జీవపటి ఎప్పుడైతే ఎక్కడ మీదకి వచ్చినాయో అప్పటి నుంచి మన మతం ఉంది. అంచేది మన మతానికి సనాతన మతం అని పేరు. ఈ హిందూ మతం అని పేరు ఎవరు పెట్టారంటే ఇంగ్లీష్ వాళ్ళు పెట్టారు. మనకి సనాతన మతం ఇది కేవలం ఒక వ్యక్తి స్థాపించింది కాదు, కృష్ణుడు అంతటి వాడు కూడా ఆయన స్వయంగా భగవంతుడైనప్పటికీ నేను కల్పించి నీతో చెప్పటం లేదు అర్జున, నేనేదో ఆలోచించి నేను చెబుతున్నాను అనుకుంటున్నాము, ఇది నా సొంతం కాదు. వేదాల్లో ఉన్న సారం మరుగుపడిపోయింది, ఆ వేదాల్లో ఉన్న సారం చెబుతున్నాను కానీ నేను ఇది నా సొంతం కాదని పరమాత్మ చెప్పాడు. అంటే మన హిందూ మతానికి మూలం భగవద్గీత కాదు, ఏం కాదు, వేదమే. కొంతమంది పెద్దలు ఏమంటారంటే, ఇప్పుడు ఈ కలియుగంలో ఆ వేదాలను అంతా చదివి అర్థం చేసుకున్నంత బ్రెయినీ పీపుల్ కాదు మనం. జీవితకాలం అంతా అంత జీవితకాలం అంతా మనం ఖర్చు పెట్టడం కూడా కష్టమే. ఆ భగవద్గీత కనుక నీ పాకెట్లో ఉంటే 4 వేదాలు నీ పాకెట్లో ఉన్నట్టే అన్నారు. ఇప్పుడు భగవద్గీత మీ జేబులో ఉందనుకోండి, 4 వేదాలు మీ జేబులో ఉన్నట్టే అని చెప్పారు. అలా ఎందుకు చెప్పారంటే, 4 వేదాల సారం కూడా భగవద్గీతలో ఉంది. అది వేదాల సారమే, ఉపనిషత్తుల సారం. వేదాంతం వేదాంతం అంటారు. వేదాంతం అంటే ఏమిటంటే ఉపనిషత్తుల్లో చెప్పబడిన విషయాన్ని వేదాంతము అంటారు. వేదముల యొక్క అంతములో ఉపనిషత్తులు ఉన్నాయి. ఆ ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి ఎస్సెన్స్నే వేదాంతమే అని మనం పిలుస్తూ ఉంటాం మన వ్యవహారిక భాషలో. వేదాలను అంత ఎస్సెన్స్ అంత తీసుకుని అర్జునుడికి ఒంపు పెట్టుకున్నాడు, మనకే చెప్పాడు ఆయన, జీవకోటికే చెప్పాడు. ఏదో నెపం ఉండాలి కదా, అదిగో అర్జునుడు నెపం పెట్టుకు చెప్పాడు, కానీ అది మన కోసమని చెప్పాడు. అంటే భగవద్గీత టెక్స్ట్ బుక్ లాంటిది, మిగతా వాళ్ళు చెప్పిన నోట్స్ లాంటిది. మీరు ఎవరు ఏ సెయింట్ చెప్పినా అది భగవద్గీతతో కనుక సమన్వయం కాకపోతే మనం కరివేపాకు మొక్కలు, పచ్చిమిరపకాయ మొక్కలు అనంతినేది కూడా తీసి ఒక పక్కన ఎలా పెడతాము, ఒక పక్కన పెట్టాము. మన అనంతినేది ఇప్పుడు కరివేపాకు మొక్కలు వస్తాయి, పచ్చిమిరపకాయ మొక్కలు వస్తాయి, తినేయము, వస్తాయి చేతితో తీసి ఒక పక్కన పెడతాం. అలాగే మీరు ఎవరి గురించి చదివినా దానికి భగవద్గీతలో ఏదో ప్రమాణం ఉండాలి. దానికి ఏదో ఏ సైంటి చెప్పినప్పటికీ దానికి భగవద్గీతలో ఏదో ప్రమాణం ఉండాలి. అది అంటే ఆ భగవద్గీత అంతే టెక్స్ట్ బుక్ లాంటిది. అంటే మన వాళ్ళు పెద్దలందరూ కూడా దాని మీద చెయ్యి వేశారు, భగవద్గీతను అందరూ ముట్టుకున్నారు. ఆచార్య స్వామి గారు, తిలక్ గారు, గాంధీ గారు, ఇంకా గాంధీ గారికి అదే పని. మా అమ్మ చిన్నప్పుడు చనిపోయింది, మా అమ్మ చిన్నప్పుడు చనిపోయి నాకు తల్లి లేని లోటు మటుకు ఎప్పుడు కనిపించలేదు, నాకు తల్లి భగవద్గీత అన్నారు. అది అది అంటే 7 సంవత్సరాలు నేను మాండల జైల్లో ఉన్నాను, ఒక్కరోజు కూడా నాకు దుఃఖం రాకుండా ఆర్థిక చేసింది భగవద్గీతని కిలక్ గారు చెప్పారు. ఈ హ్యూమన్ బ్రెయిన్స్ ఒక రకంగా ఉండవు, హ్యూమన్ మైండ్స్ ఒక రకంగా ఉండవు. మన పూర్వజన్మలు వేరు, మన సంస్కారాలు వేరు, మన టెండెన్సీస్ వేరు, మన హ్యాబిట్స్ వేరు. మన టెండెన్సీస్ ఎలా ఉన్నప్పటికీ మన డౌట్స్ కి ఎక్కడో చోట అక్కడ ఆన్సర్ ఉంటుంది. భగవద్గీతలో ఏదో శ్లోకంలో మీ డౌట్ కి ఆన్సర్ దొరుకుతుంది. అది అందులో గొప్పతనం. ఎవరికి ఏ టేస్ట్ ఉన్నప్పటికీ దానికి అందులో రుచి కనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకే మీకు ఎందుకు చెబుతున్నానంటే ఆ భగవద్గీతని ఇప్పటికే స్వామివారికి ఎక్కువ పోయారు ఇద్దరు భూమిలో. దాన్ని వినాయక స్వామి వారు రాశారు, దాన్ని శ్లోకబద్ధం చేసి ఏదో స్పోకెన్ గా చెప్పిపోయారు స్వామివారు. చెప్పిపోతే దాన్ని శ్లోకబద్ధం చేసి దానికి గ్రామర్ గా వ్యాకరణ సూత్రం అని బంధించి వ్యాసుల వారు రాశారు దాన్ని. అయితే ఇప్పుడు వ్యాసుల వారు జన్మదినోత్సవం రోజునే మనం గురు పూర్ణం ఎందుకు చెయ్యాలి అని, అంటే మన హిందూ మతానికి ఒక కర్త లేకపోయినా, మన హిందూ మతానికి ఒక ఫౌండర్ లేకపోయినా, మన హిందూ మతానికి మూల పురుషుడు వ్యాసుడు. మూల పురుషుడు మటుకు వ్యాసుడే. అంటే వేదాలను విభజించాడు, మహాభారతం పంచమ వేదం చెప్పినటువంటి మహాభారతాన్ని రాశాడు. ఆ మహాభారతంలోనే భగవద్గీత ఉంది. మధ్వాచార్యులు చెప్పారు భగవద్గీత భారతంలో ఉంది కాబట్టి అది మహాభారతం అయింది, కానీ ఆ భగవద్గీతను భారతంలో తీసేస్తే అది మహాభారతం కాదు భారతమే అన్నారు మధ్వాచార్యుల వారు. అందుచేత అంటే భారతం యొక్క సారం అంతా కూడా భగవద్గీతలో ఉంది. అంటే రీడ్ ఆల్వేజ్ రీడ్ భగవద్గీత కూడా మీరు చదవచ్చు, మీ సందేహాలన్నీ కూడా జరుగుతాయి. అంటే మన హిందూ మతానికి మూల పురుషుడు వ్యాసుల వారు కాబట్టి అంటే మనం ఆయన జన్మదినోత్సవం రోజున, ఆయన జయంతి రోజున గురు పౌర్ణమ చేసుకుంటున్నాం. మనకి జ్ఞానభిక్ష పెట్టాడు ఎవరు, వ్యాసుల వారు. అంటే ఆయన జన్మదినోత్సవాన్ని మనం గురు పూర్ణిమగా, వ్యాస పూర్ణిమ అంటారు, గురు పూర్ణిమ అంటారు, ఈ రోజున మనం జరుపుకుంటున్నాం. అది అయితే ఇప్పుడు ఈ గురు పూర్ణిమ రోజున ఎందుకు పెట్టారంటే ఎవరు గురువులు వాళ్ళకు ఉంటారు, ఒకళ్ళకి ఒక మార్గం నచ్చుతుంది, భక్తి మార్గమో జ్ఞాన మార్గమో కర్మ మార్గమో ధ్యానమో ఏదో ఒక మార్గం నచ్చుతుంది. అందరూ ఒకే గురువుని పూజించక్కర్లేదు. ఈ గురు పూర్ణిమ రోజున ఎవరు గురువుని వారిని ఆరాధించమని ఈ డేని డెడికేట్ చేశారు జాతికి. అది అందుకని అందరూ ఒకే గురువుని ఆరాధించాలి, ఎవరు గురువుని ఆరాధించుకోవచ్చు. అయితే ఈ గురు పూర్ణిమకి రమణాశ్రమం ఇప్పుడు కూడా పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఇంకా గురు శిష్య సంబంధం ఆయనకి లేదు. ఎవరైనా మంత్రం ఆయన అడిగితే నేను ఎవరి దగ్గర పుచ్చుకోలేదు మంత్రం, నీకు నేను మంత్రం ఇస్తానని కూడా అంటే ఒక మాట చెప్తారు. నాకు గురువు లేనమాట నిజం, అయితే గురువు అవసరం లేదని మటుకు నేను చెప్పటం లేదు. అది మటుకు భగవాన్ అంగీకరించారు. మరణానుభవం ద్వారా ఆయనకి జ్ఞానం కలిగింది. అలాగే షిరిడి సాయిబాబాకి మండ్రకప్పటి పుట్టింది. షిరిడి బాబే బడిలోకి వెళ్ళి వస్తా ఉండేవాడు. ఆయన ఏదో చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లోకి అక్కడే హై స్కూల్లో చదువుకున్నవాడు ఆయన. ఆయనకు ఒకసారి మండ్రకప్ప పుట్టింది. ఆ మండ్రకప్ప కుడితే పడిపోయాడు, నోటంట వచ్చేసినాయి, సొంగలు వచ్చేసినాయి. తర్వాత ఏమో ముఖం ఏమో నల్లబడిపోయింది. చనిపోయే ముందు మనిషికి ఏ ఆకారం వస్తుందో అలా అయిపోయాడు. చచ్చిపోతాడేమో అనుకున్నారు, కానీ అరగంట అలా ఉన్నాడు, మళ్ళీ లేచి కూర్చున్నాడు. అప్పుడు ఏమన్నాడు, ఈ మండ్రకప్ప మరి ఒకలా ఈశ్వరుడే మండ్రకప్ప రూపంలో వచ్చి కూర్చోడము. అప్పుడు ఏమన్నాడు అంటే లెగిసి కూర్చునే ఉన్నా, ఐ ఆమ్ షిరిడి సాయిబాబా అన్నాడు.
అంతకుముందు ఏ బాబా గొడవలేదు, భక్తి గొడవలేదు అనక ఆ మండ్రకప్ప గుచ్చాక అది ఏం మండ్రకప్ప కొట్టడం ద్వారా మరి ఏం జరిగిందో ఆయనకి మైండ్ లో ఏం జరిగిందో మళ్ళీ కాన్షియస్నెస్ లోకి వచ్చాక ఐఆమ్ షిర్డీ సాయి బాబా అని చెప్పారు. అంటే ఏంటి ఒక్కొక్క అంటే భగవానికి ఇలా డెత్ ఎక్స్పీరియన్స్ వల్ల ఇలా జరిగింది. ఒక్కొక్క ఒక్కొక్క ఒక రకంగా భగవంతుడు ఈశ్వరుడు ఒక మనిషిని ఒక రకంగా అనుగ్రహిస్తాడు. దీనికి అనుకరణ పనిగా ఎవరిని ఎప్పుడు ఎలా అనుగ్రహిస్తాడో మటుకు మనం స్పెసిఫిక్ గా చెప్పలేము, అనుగ్రహిస్తాడు. అయితే ఇప్పుడు ఇంతకీ నీకు చెప్పేది ఏంటంటే రమణాశ్రమంలో కూడా గురు పూర్ణం దగ్గర అట్టహాసంగా చేరేవాళ్ళు ఏదో నామక చేస్తారు, ఏదో కొద్దిగా చేస్తారు. ఏంటంటే గురు శిష్యు సంబంధం ఆయనకి లేదు. గురు అంటే నోటితోటి చెబితే నీకు నేను గురువునా అంటాడు. మనసులో ప్రేమ ఉండాలి, మీరు నా శిష్యుడని చెబితేనే సరిపోతుందా, నోటితోడు చెప్పడం ఎందుకు? ఆ నోటితోడు ఎవరితోడు కూడా గణపతి శాస్త్రి గారిని కూడా ఈయన నా శిష్యుడిని అన్నాడు ఆయన చెప్పలేదు. ఇలా గురు పూర్ణిమ కాబట్టి భగవానికి ఒక శిష్యుడికి అడిగిన టాక్స్ అంటే గురువు గురించి అడిగిన టాక్ గురించి రెండు మాటలు నీకు వివరిస్తాను. అంటే ఒక భక్తుడు ఏమని అడుగుతున్నాడంటే నేనేం ప్రయత్నం చేయను, నేనేం నా ఎఫర్ట్ ఏం ఉండదనుకోండి, ఆ గురువు చుట్టూ తిరుగుతూ ఉంటాననుకోండి, ఆ గురువు కూడా తిరుగుతూ ఉంటాననుకోండి, గురువు అంటే నాకు ఆప్తి అవుతుంది అనుకోండి, ఆ గురువు యొక్క మౌనం, ఆ గురువులో ఉంటుంది జ్ఞానం, ఆ గురువులో ఉంటుంది చైతన్య స్థాయి నాకేమైనా ఉపయోగపడుతుందా, నేను కూడా ఏమైనా గుంజీలు తీయాలా అని ఇక్కడ అడిగే ప్రశ్న. నేను కూడా ఏమైనా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏమైనా చేయాలా, మెంటల్ ఎక్సర్సైజ్ ఏమైనా చేయాలా, ఈ ముక్కులు గాలి తీసుకోవడం పూసుకోవడం ఇటువంటి గొడవలు ఏమైనా చేయాలా, లేదా గురువు యొక్క అనుగ్రహం వల్ల ఆ గురువు యొక్క ఆ మౌనం వల్ల ఆ గురువు యొక్క చైతన్య స్థాయి వల్ల నాకు జ్ఞానం కలుగుతుందా, నా ప్రయత్నం లేకుండా గురువు అనుగ్రహంలో కూడా జ్ఞానం కలిగే నాకు అవకాశం ఉందా అని మీరు గురువుని చెప్పడం లేదు. అసలు గురువు శిష్యుడి యొక్క పాత్ర గురించి ఇవాళ ఈ భక్తులు మాట్లాడుతున్నాడు. అంటే భగవాన్ ఏమన్నారంటే నా దగ్గర నీకు వాసనలు అడుగుతున్నాయని ఆయన చెప్పడం లేదు. ఆయన ఏది చెప్పినా జనరల్ గా చెప్తారు, ఎవరో ఒక మనిషిని ఉద్దేశించి చెప్పరైనా జనరల్ గా చెప్తారు. అది భగవానులకి విశేషం. మహాత్ముని సమక్షంలో నీకు వాసన అనుభూతుంది అంటే నీ పునర్జన్మకి కారణాలు ఏంటంటే నీ వాసన. వాసన అంటే నువ్వు అనుభవించిన రుచులు. పూర్వజన్మలో నువ్వు అనుభవించిన రుచులే, నీకున్న ఎంజాయ్మెంటే, నువ్వు అనుభవించిన భోగమే ఈ జన్మలో నీకు వాసనగా పడుతుంది. ఆ వాసన నశిస్తేనే కాని అది పురుష ప్రయత్నం చేయండి, దైవానుగ్రహం అనండి, కాలం కలిసి రానివ్వండి, ఆ వాసన పునర్జన్మ హేతువు నశిస్తేనే కాని నువ్వు ఆ మరణం లేని స్థితిని అమృత స్థితిని నువ్వు పొందలేవు. వాసన నశించాలి. అయితే గురువు చేసే ఉపకారం ఏంటంటే గురువు సమక్షంలో ఉంటే ఎంతో కొంత నీకు వాసన పలచబడుతుంది. నీ అంత నువ్వు డైరెక్ట్ గా వాసన నేను ఫేస్ చేసి జయించేస్తానంటే నీ వల్ల కాదు. నీ శరీరానికి వయసు 37, ఆ వాసన వయసు 10,000 సంవత్సరాలు ఉంది. అంటే నువ్వు గుంజులు తీసేస్తే వాసన నశించదు. నీ ప్రయత్నం యొక్క వయసు కంటే, నీ శరీరానికి ఉన్న వయసు కంటే, నీ సాధనకున్న వయసు కంటే వాసనకున్న వయసు ఎక్కువ. ఇప్పుడు ఎవరితోటైనా మనం పేచీ పెట్టుకుని కుస్తీ పడితే మనకంటే వాడు బలమైనడైతే వాడు మనం ఓడించేస్తాడు. వాడికంటే మన బలమైన అయితే వాడిని మనం ఓడించేయచ్చు. ఆ స్ట్రెంగ్త్, ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎవడుంటే వాడు ఓడిస్తాడు. అదే విధంగా వాసన కంటే నీ సాధనా బలం ఎక్కువ ఉంటే వాసన నశిస్తుంది. అంటే వాసన బలం ఎక్కువ ఉంటే నీ సాధనా బలం తక్కువ ఉంటే వాసన నశించదు. అంటే గురువు యొక్క సమక్షంలో గురువు యొక్క ప్రేమ వల్ల, గురువు యొక్క అనుగ్రహం వల్ల, ఆ గురువు సన్నిధిలో ఉండే పరమ శాంతి వల్ల నీకు తెలియకుండా నెమ్మదిగా ఆ వాసన స్లోగా పలచబడుతూ వస్తుంది. అది నీకు తెలియదు, పలచబడిపోదా నీకు తెలియదు, నెమ్మదిగా వస్తుంది. ఈ స్పిరిచువల్ ప్రోగ్రెస్ నీకు తెలియదు. నువ్వు ఎంతవరకు స్పిరిచువల్ ప్రోగ్రెస్ సంపాదించావు గురువు చూస్తాడు, ఈశ్వరుడు చూస్తాడు కానీ నీకు తెలియదు. నువ్వు ఎంతవరకు ఆధ్యాత్మికంగా అభివృద్ధి అయ్యవనేది నీకు తెలియదు, నీ బ్రెయిన్కి తెలియదు. అది నిర్ణయించేది గురువు, ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు నిర్ణయిస్తాడు. రమణ మహర్షి గారు ఒక మాట చెప్పారు, ఈ ఒక్క వాక్యం మీరు అర్థం చేసుకుని మీరు డిస్పర్స్గా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఏంటంటే ఏం చెప్పారంటేనా, నువ్వు భక్తి మార్గంలో ప్రయాణం చేయి, జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయి, కర్మ మార్గంలో ప్రయాణం చేయి, ఏదో నీకు ఉపాసన మార్గం అంటే భక్తి మార్గం, శరణాగతి మార్గం. ఒకవరకు ఒక మార్గం అంటే ఆ పూర్వజన్మల్లో వాడు చేసిన ప్రయత్నాన్ని బట్టి ఒక మార్గానికి ఒకడు ఆకర్షించబడతారు. ఆచార్యుల వారు అన్నారు, భక్తుడికి రూపం ఇష్టం, యోగికి జ్యోతులు ఇష్టం, జ్ఞాన మార్గంలో ఉన్నవాడికి చైతన్యం ఇష్టం అన్నారు స్వాముల వారు, ఆచార్య స్వాముల వారు. అంటే కొంతమందికి రూపదృష్టి అంటే ఇష్టం. దేవుడికి రూపం లేదు, నామం లేదు, కానీ రూపం లేదు కానీ నామం లేదు కానీ మనం పట్టుకోవడం కష్టం. వాసన నశించకుండా ఆ మోక్ష శాంతి, ఆ నిర్వాణ సుఖం మనకి కలగదు. ఇంతకి ఏమంటున్నారు భగవాన్? ఇక్కడ ఏమంటున్నారంటే వాసన అనుభూతాయి, గురువు యొక్క ఉపయోగం లేదని నేను చెప్పటం లేదు. ఆ వాసన గురువు యొక్క సమక్షంలో, గురువు హోలీ కంపెనీలో, గురువు యొక్క సాంగత్యంలో ఆ వాసనలో అనుభూతాయి. గురువు అనుగ్రహం లేకుండా, ఈశ్వరు అనుగ్రహం లేకుండా, కేవలము నీ తెలివి వల్ల, కేవలము నీ తెలివి వల్లే నువ్వు వాసన జయించలే. మామూలుగా వ్యవహారంలో కూడా కొన్ని పనులు మనకు మన తెలివితోటి సంబంధం లేకుండా, మన ప్రయత్నంతోటి సంబంధం లేకుండా, మన ఎఫర్ట్తోటి సంబంధం లేకుండా కొన్ని పనులు అయిపోతూ ఉంటాయి. మనం పెద్ద ప్రయత్నం చేయడం దాని గురించి పని అయిపోతూ ఉంటుంది, పూర్తిగా పని అయిపోతూ ఉంటుంది. మన తెలివితే పెద్ద మన తెలివిని అక్కడ అప్లై చేయం, కానీ ఆ పని పూర్తి అయిపోతుంది. అలాగే ఒకసారి మామూలు వ్యవహారిక జీవితంలో కూడా మన తెలివితేటలతోటి, మన ప్రయత్నాలతో సంబంధం లేకుండా కొన్ని పనులు ఆటోమేటిక్ డివైన్ యాక్షన్ అంటారు, ఆటోమేటిక్ గా పనులు అయిపోతూ ఉంటాయి. కొన్ని కొన్ని పనులు మనం ఎంత ప్రయత్నం చేసినా అవ్వ. అది ఇక్కడ ఏం చూస్తున్నారంటే నీ తెలివితేటల వల్లే కేవలం వాసన నశించదు. గురువు అనుగ్రహం అవసరమే, ఈశ్వర అనుగ్రహం అవసరమే, డివైన్ ఇంటర్ఫీరెన్స్ అవసరమే అంటున్నారు ఇక్కడ స్వాముడు వారు. ఈ రమణ స్వాముడు అరుణాచల రమణుడు. ఈ చెప్పేది ఎవరు? అరుణాచల రమణుడు. భగవాన్ శ్రీ రమణ మహర్షి అని పేరు పెట్టింది గణపతి శాస్త్రి గారు. ఆయనకి ఆయన పేరు పెట్టుకున్నారు. ఆయన పేరు ఏంటంటే అరుణాచల రమణుడు. మీరు అరుణాచల రమణుడు అంటే ఆయనకు బాగా ఇష్టం, అంటే ఆయన పెట్టుకున్న పేరది. ఏం పేరుది? అరుణాచల రమణుడు. కానీ మనం పుస్తకాల్లో ఏం చదువుతామంటే భగవాన్ శ్రీ రమణ మహర్షి అని చదువుతాం. అది గణపతి శాస్త్రి గారు పెట్టుకున్న పేరది. అది మనకు తెలియదు అయ్యా, ఆ శాస్త్రి గారు పెట్టుకున్నారు ఆ పేరు. ఆయన పేరే అక్షర మణమాలలో ఆయన పేరు ఆయనే పెట్టేసుకున్నారు. ఏంటి అరుణాచల రమణుడు? ఏం రమణుడు? ఒట్టి రమణుడు కాదు, అరుణాచల రమణుడు అన్నమాట. అది అంటే మనసు నిశ్చలమై సమాధి అవస్థ వస్తుంది. సమాధి అంటే మీరు కంగారు పడకూడదు. అంటే భగవాన్ ఏం చెబుతున్నారంటే అత్యంత సులభం మోక్షం పొందటం అంటున్నారు. అంటే మీరు ఊరికే శాస్త్రాలు చదివి మీ బుర్రను కంగారు పెట్టుకోకండి, కాంప్లికేట్ చేసుకోవద్దు. భగవాన్ ఏమన్నారంటే నువ్వు ఏ మార్గంలో ప్రయాణం చేసినా నీకు ఈశ్వరుడు మోక్షం ఇవ్వడం ఎప్పుడు ఇస్తాడంటే, ఎలాగిస్తాడంటే నీలో డోయర్షిప్ ఉందో లేదో చూస్తాడు. నీలో నీకున్న భక్తి అహంకారం లేని భక్తే, అహంకారం తూపున్న భక్తే చూస్తాడు. అంటే రాముడికి భక్తి ఉంది, రావణాసురుడికి భక్తి ఉంది. రాముడు భక్తి అహంకారం లేని భక్తి, రావణాసురుడు కూడా భక్తి ఉంది. శివుని రోజు ఆరాధించేవాడు, శివుడు అంటే ప్రియుడు రావణాసురుడు. కానీ ఆయన భక్తి అంతా అహంకారంతో కూడిన భక్తి. అంటే భక్తిలో కూడా అహంకారంతో కూడిన భక్తి వల్లేమో రావణాసురుడు రాక్షసుడయ్యాడు, అహంకారం లేని భక్తి రాముడు ఉంది కాబట్టి ఆయన దేవతా స్వరూపుడు అయ్యాడు. మనం అందరం రామా రామా అని అని ఆరాధిస్తాం. భక్తిలో కూడా అహంకారం ఉండకూడదు. రమణ మహర్షి గారు నవ్వుతాను, నీ మెడిటేషన్ వల్ల మెడిటేటర్ పరచబడాలి కానీ మెడిటేటర్ యొక్క బలం పెరగకూడదు అనేవారు. అసలు నేరస్తురా మెడిటేటరే, నువ్వు మెడిటేషన్ చేస్తున్నావు అనుకో, మెడిటేషన్ చేస్తా అంటే మేది ఎవడైతే మెడిటేట్ చేస్తున్నాడో ఆ మెడిటేటరే నశించాలి. ఆయన నశించడం మానేశాడు బలపడతాంటే నీకు మోక్షం కోటి జన్మలెత్తుగా నీకు మోక్షం లేదు అన్నారు. అంటే కలగాపురమం చేసుకోవద్దు, సబ్జెక్ట్ ప్రాపర్ గా అర్థం చేసుకోండి అన్నారు. అర్థం చేసుకోవడం కూడా యోగమే అని చెప్పారు. భక్తి యోగం, ధ్యాన యోగం ఎలా చెబుతున్నారు, అర్థం చేసుకోవడం కూడా ఒక యోగమే. అంటే అర్థం చేసుకోకపోతే, అర్థం ఎప్పుడైతే మనం చేసుకున్నామో అప్పుడు ఆచరించాలనే బుద్ధి మనకు కలుగుతుంది. మనకు అర్థం కానప్పుడు ఆచరించాలనే బుద్ధి కలగదు. అంటే మనకి ఒక శ్లోకం చదివినా, రెండు శ్లోకాలు చదివినా, భగవాన్ వాక్యాలు చదివినా, మరొక మహాత్ముడు వాక్యం చదివినా అది ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది ఆ వాక్యం? బైబిల్లో యేసుక్రీస్తు చెప్పాడు వాక్యము దేవుడయ్యి ఉన్నది. ఏసీ ఏమన్నాడంటే వాక్యం అంటే మామూలుగా అనుకోకుండా వాక్యము దేవుడై ఉన్నది అన్నాడు. వాక్యానికి దేవుడు నోటంతా వచ్చి వాక్యం దేవుడు వేరు కాదు, వాక్యము దేవుడై ఉన్నది. అంటే వాక్యాన్ని కూడా మీరు దేవుడితో సమానంగా చూడండి అని బైబిల్లో ఒక మాట ఉంది. అయితే ఇక్కడ ఇంతకు ఎందుకు చెబుతున్నామంటే, ఒక జ్ఞాని మాట్లాడుతుంటే, ఈశ్వరుడు మాట్లాడుతుంటే అది ఆ వాక్యానికి దేవుడితో సమానమైనటువంటి గౌరవం ఇవ్వాలి మనం. ఏదైతే హృదయం యొక్క లోతుల్లోంచి, హృదయం యొక్క అంతరాలలోంచి, చైతన్యంలోంచి వచ్చినటువంటి మాట అది. కేవలం ఎవరినో కొంతమంది దృష్టిలో పెట్టుకుని అహంకారంతో, రాగద్వేషాలతో మాట్లాడిన మాట కాదు, రాగద్వేషాలతో మాట్లాడిన మాటలు అది ఉరికే కాదు. నాలుగు మూడు రోజుల్లో, ఐదు రోజులు న్యూస్ పేపర్లో మాటలు అలా కొట్టిపోతాయి, అలా కొట్టిపోతాయి, అలా కాదు. జ్ఞాని మాట్లాడితే వాళ్ళకి లైక్స్ డిఫరెన్స్ ఉండవు. అంచేది వాళ్ళ మాటలు, ఈ భూమి ఎంతకాలం ఉంటుందో, గోదావరి నది ఎంతకాలం ఉంటుందో, కృష్ణానది ఎంతకాలం ఉంటుందో, జ్ఞాని మాట మాట్లాడలు అంతకాలం కూడా ఉంటుంది. రాగద్వేషాలతో మాట్లాడిన మాటలు అలా ఉండవు. ఇలా మాట్లాడిన రేపు పోతుంది, గాలికి ఎగిరిపోతుంది. మీకు మోక్షం భగవంతుడు ఇచ్చే ముందు, ఆ తాళం చేయి మీ చేతికి ఇచ్చే ముందు, మీరు ఏ మార్గంలో ఉన్నారో, మీరు ఏ గురువుని ఆరాధిస్తున్నారో అది చూడండి. ఈశ్వరుడు మీకు అహంకార బుద్ధి ఉందా లేదా, ఆ దేహ బుద్ధి ఉందా లేదా, ఆ అజ్ఞాన బుద్ధి ఉందా లేదా, మీకు ఆ బాడీ బౌండ్ ఉందా లేదా అని చూస్తాడు. ఆ బాడీ బౌండ్ అవి కనుక ఉంటే ప్రకృతిలో గెంటేస్తాడు, బాడీ బాగుండాయి కనుక లేకపోతే తన స్వరూపాన్ని మీకు ఇచ్చేస్తాడు. అందుకని మీ గురువు ఎవరు, మీ కులం ఎవరు, మీది పాలకులుగా భీమవారమా, మీ క్యాస్ట్ ఎవరు, లేదా మీరు స్త్రీలా పురుషులా, ఇటువంటి గొడవలు దేవుడికి ఏం అక్కర్లేదు. భగవాన్ చెప్తుంటారు ఎక్సెప్ట్ ట్రూత్, ఎక్సెప్ట్ బ్రహ్మం, ఎక్సెప్ట్ రియాలిటీ, ఎవ్రీథింగ్ ఇది క్రియేటెడ్ బై ది మైండ్. నీ కస్టమ్స్, నీ హ్యాబిట్స్, ఇవన్నీ కూడా నీ మైండ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు చూడండి, 100 సంవత్సరాల ముందు ఉన్న ఆచారాలు ఇప్పుడు లేవు, మళ్ళీ ఇప్పుడు ఉన్న ఆచారాలు 100 సంవత్సరాలు అయితే ఉండవు. కాలంతో పాటు ఆచారాలు మారిపోతూ ఉంటాయి, హ్యాబిట్స్ మారిపోతూ ఉంటాయి. అది ఎక్సెప్ట్ బ్రహ్మం, ఎక్సెప్ట్ ట్రూత్, ఎక్సెప్ట్ రియాలిటీ, ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ బై ది మైండ్. అంటే మైండ్ అనకపోతే ఏది? ఇప్పుడు మనకు రాబోయే జన్మలన్నీ ఎక్కడున్నాయి? మన మనసులో ఉన్నాయి. రాబోయే జన్మలు ఎక్కడున్నాయి? వైకుంఠం లేవు, కైలాసం లేవు, మన మనసులో ఉన్నాయి. అంచేత భగవాన్ ఏం చెప్పారంటే, నీకు మోకాలు నొప్పి ఉంటే నాకు తెలియపోయినా నీకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు మీలో ఎవరికైనా మోకాలు నొప్పులు ఉన్నాయనుకోండి, మీలో ఎవరికి మోకాలు నొప్పులు ఉన్నాయో నాకు తెలియదు, కానీ మోకాలు నొప్పి ఉన్నోడికి తెలుస్తూ ఉంటుంది నాకు మోకాలు నొప్పి ఉందని. డాక్టర్ గారికి తెలియదు, డాక్టర్ గారికి కూడా మీరు చెప్పాలి నాకు మోకాలు నొప్పి ఉందని. అలాగే ఇప్పుడు నాకేదైనా మోకాలు నొప్పి ఉంటే నీకు తెలియపోయినా నాకు తెలుస్తూ ఉంటుంది. అంటే జీవకోటిలో జీవుడికి వాడుకున్న బలహీనత ఏంటి వాడికి తెలుస్తూ ఉంటుంది, ఇతరులకు తెలియపోయినా. అంటే ఆ బలహీనతలోంచి విడుదల పొందటానికి వాడు ప్రయత్నం చేయాలి, అదే సాధన. అంటే కుండలోంచి నీళ్ళన్నీ బయటకు వచ్చేయటానికి ఒక చిల్లు చాలు, 10 చిల్లులు అక్కర్లేదు. మీకు అర్థమవుతుందిలే, మీకు చావు భగవంతుడు మిమ్మల్ని చంపేయాలనుకున్నప్పుడు, మిమ్మల్ని తీసిపోవాలనుకున్నప్పుడు 100 రోగాలు అక్కర్లేదు. ఒక రోగంతో ఒక కిల్లర డిసీజ్ ఒకటి ఉంటే చచ్చిపోతారు. అలాగే మీరు పాడైపోవటానికి, పతనం అయిపోవటానికి మీరు ఒక్క బలహీనత చాలు. ఆ ఒడ్డుకు వచ్చాం, ఆ గాడ్రలైజేషన్ ఉందా, ఆ వన్నెస్ మనం, ఆ ఏకత్వం ఏంటో చేతికి దొరకాలి, ఆ శాంతి పరమశాంతి దొరకాలి, అప్పుడు మనం ఒడ్డుకు వచ్చామనుకోరు. కానీ ఈ లోపల మనం ఒడ్డుకు వచ్చామని నమ్మటానికి వీలు, మైండ్ని నమ్మటానికి వీలు లేదు. ఒకసారి మనిషి అడుగుతూ ఉంటుంది, దాన్ని నమ్మటానికి వీలు లేదు. మళ్ళీ విజృంభి, ఎప్పటికైనా విజృంభిస్తారు. మనో నాశనం వేరు, మనస్సు అనగటం వేరు. అణిగిన మనస్సు మళ్ళీ ఎప్పటికైనా విజృంభించే అవకాశం ఉంది. నా మనస్సు నశిస్తే ఇంకా పర్వాలేదు, వాడు యోగి అవుతాడు అని చెప్పి. మనస్సు అనగటం వేరు, మనస్సు నశించటం వేరు. ఇది గుర్తించాలి. శిష్యునికి సరైన జ్ఞానము, అనుభవము, గురువు సమక్షాన్ని లభిస్తావయ్యా. గురువు ఎక్కడ అవసరం లేదని నేను చెప్పటం లేదు. నీకు జ్ఞానము, గైడెన్స్ వస్తుంది గురువు సమక్షంలో. నీకు గైడెన్స్ వస్తుంది, ఏమొస్తుంది? సరైన జ్ఞానం కలుగుతుంది, అనుభవం కలుగుతుంది. నీకు పొందవలసినంత గురువు యొక్క ప్రజెన్స్లో పొందుతావు. ఎందుకు నువ్వు అలా అనుమానిస్తావు? అనుమానం తక్కర్లేదు. ఏ వస్తువుని తెలుసుకున్న తర్వాత దానికి మించిన శాంతి, దానికి మించిన సుఖం లేదన్న సంగతి నీకు తెలుస్తుంది. ఆ వస్తువు నీకు అనుభవంలోకి వస్తుంది. అందుకే సందేహపడకు, నువ్వు సందేహపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. అయితే నీ వాసన ఏంటో నువ్వు చూసుకోవాలి, నీ బలహీనత ఏంటో నువ్వు చూసుకోవాలి. నీ బలహీనత ఏంటో గురువుకు తెలుస్తూ ఉంటుంది, గురువు నీకు అనుగ్రహం ఇస్తూ ఉంటాడు. నువ్వు కొంచెం మేక్ ఎ లిటిల్ ఎఫర్ట్ కొంచెం చిన్న ప్రయత్నం చేసినప్పటికీ గురువు సహాయం నీకు కలుగుతుంది. గాలి ఎంత పెద్ద గాలి వస్తున్నప్పటికీ ఆ పడవ యొక్క తెరచాప ఎత్తు ఉండాలి. నీకు అర్థమవుతుంది, ఆ పడవ యొక్క తెరచాప ఎత్తు ఉండకపోతే ఎంత పెద్ద గాలి వేసినా పడవ కదలదు. తెరచాప ఎత్తుంటే గాలి కొట్టుకుపోతుంది ఆ పడవ. అదేవిధంగా గురువు అనుగ్రహం కూడా అటువంటి, నీ మనస్సు కొంచెం ఓపెన్ చేసి ఉండాలి. కొంతమంది ముడి చేసుకుంటారు ఇప్పుడు మనస్సును, కొంతమంది ఏమనుకుంటారు అన్ని మాకే తెలుసు అనుకుంటారు. అర్థమవుతుందా? అలా మనస్సును ముడుచుకోకూడదు, ఓపెన్ మైండ్ ఉండాలి, ఓపెన్ మైండ్ ఉండాలి. ఎవరైనా ఒక మంచి మాట చెబితే దాన్ని మీరు సౌహృదయంతో స్వీకరించాలి. కానీ అది మీకు ఓపెన్ మైండ్ కనుక ఉంటే మీలో ఉన్న డార్క్ కార్నర్స్ పోతాయి. అది మంచి మాట ఎవరు చెప్పినా మీరు సౌహృదయంతో అంగీకరించాలి. అయితే గురువు అనుగ్రహం వల్ల మీకు కొంచెం రుచి తెలుస్తూ ఉంటుంది. పెళ్లి కూతురు నా తెరచాటు నేను చూసినట్టు కొంచెం కొంచెం గురువు అనుగ్రహం వల్ల తెలుస్తూ ఉంటుంది. పెళ్లి కూతురు డైరెక్ట్ గా మనం చూడటం వేరు, తెరచాటు నుంచి చూడటం వేరు. తెరచాటు నుంచి చూస్తాం కానీ పెళ్లి కూతురు అది బాగా కనపడదు, డైరెక్ట్ గా చూస్తే బాగా కనపడుతుంది. అయితే గురువు సమక్షంలో ఆ ట్రూత్ కు సంబంధించినటువంటి విశేషాలు మీకు కొంచెం తెలుస్తూ ఉంటాయి. ఆ కిటికీలోంచి బయటకున్న వస్తువును చూస్తా ఉంటే ఎలా ఉంటుందో అలాగే కొంత ఆత్మానుభవం, ఆ చైతన్యానుభవం, ఆ చైతన్యంలో ఏముందో దానికి సంబంధించిన సుఖం ఎప్పుడైనా గురువు మీకు రుచి చూపిస్తూ ఉంటాడు. అయితే ఎంతో కొంత మీరు ప్రయత్నం చేసుకుని అది సొంతం చేసుకుంటే అది పెర్మనెంట్ అవుతుంది. గురువు అనుగ్రహాలు మీకు టెంపరల్ గా తెలుస్తుంది, రుచి చూపిస్తాడు. ఆ పచ్చగడ్డ రుచి ఏదో గురువు చూపిస్తాడు మీకు. తర్వాత దాన్ని పెర్మనెంట్ చేసుకోవడానికి మీరు కొంత ప్రయత్నం చేయాలి. రుచి చూపిస్తాడు, దాని మీద ఇంట్రెస్ట్ మీకు క్రియేట్ చేస్తాడు. కానీ అంటే గురువు నిజమైన గురువు, గురువు అన్నా ఈశ్వరుడు అన్నా చైతన్యం అన్నా ఒకటే. అంటే రమణ మహర్షి గారు ఏమన్నారంటే, పులునోట్లో పడ్డ మాంసపు మొక్క అన్నారు. గురువు యొక్క అనుగ్రహంలో ఎవడ పడ్డాడు? పులునోట్లో పడ్డ మాంసపు మొక్క. పులునోట్లో పడ్డ మాంసపు మొక్క మనం ఎంత ప్రయత్నం చేసుకుని బయటకు లాగుదామన్నా రాదు. అది లోపలికి వెళ్ళిపోతుంది. పుల్లు నోట్లో మాంసం ఎవడ తీస్తాడు? అదైతే ఎవడైతే గురువు అనుగ్రహానికి ఎవడైతే పాత్రుడయ్యాడో, ఎవడైతే డిజర్వ్ అయ్యాడో, ఎవడికైతే యోగ్యత లభించిందో, గురువు యొక్క ప్రేమను ఎవడైతే పొందాడో, వాడు ఒక జన్మ ఎనకో ముందు మోక్షాన్ని పొందే తీరుతాడు. కానీ ఆ విషయం ఇంకా సందేహం అక్కర్లేదే, పుల్లు నోట్లో పడ్డ మాంసపు ముక్క అన్నాడు. పులి కొంచెం మింగటానికి ఆలస్యం వచ్చు, కానీ అది మాంసపు ముక్క ఊయిదని. అదే గురువు అనుగ్రహంలో పడ్డవాడు ఒక జన్మ కాబట్టి రెండు జన్మల తర్వాత మూడు జన్మల తర్వాత ఒక కొంచెం రెండు మూడు జన్మలు ఎనకాముందే కానీ అది రక్షించబడతాడు. అదే అది ఇంకా డౌట్ లేదు దానికి. అంటే ఒక భక్తుడు అన్నాడు, మీరు ఇలా చెబుతున్నారు, మీరంటే నాకు చాలా ప్రేమ ఉంది, కానీ నేను నా జీవితంలో చేసిన పనులు ఏంటంటే నరకానికి వెళ్ళి పనులని చేసేసినప్పుడు ఆల్రెడీ నేను ఒక భక్తుడు భగవంతుడు చెప్పాడు, మరి నాకు కూడా స్వర్గం వచ్చేస్తుందా, నాకు కూడా మోక్షం వచ్చేస్తుందా అన్నాడు. రే పెరుమాళ్ళు, నువ్వు నరకానికి వెళితే నీకోసం నేను నరకానికి వస్తా అన్నాడు. అది గురువు ప్రేమ. ఆ శరీరం మనకు ఎప్పుడైతే మరణించిందో బంధువులతోటి స్నేహితులతోటి పరిసరాలతోటి సంబంధం తెగిపోతుంది. ఇంకా సంబంధం తెగనది ఏంటంటే గురువుతోటి సంబంధం తెగదు. నువ్వు ఎక్కడ జన్మించావో గురువు చూస్తాడు, నిన్ను వెంటాడుతా ఉంటాడు, వెంటాడు ఆయన స్వరూపం నీకు ఇచ్చే వరకు గురువు విశ్రమించడు. వాడు గురువు అంటే గురువు మీద నీకు మధ్యలో ఇష్టం పోయినా గురువు మట్టికి మిమ్మల్ని ప్రేమించడం మానడు. అది అది గురువు యొక్క స్థితి, అది గురువు యొక్క అంతస్తు. అది అది అందుచేత అందులో కదలకుండా ఉండాలంటే అభ్యాసం అవసరం. కొంత మీరు ప్రాక్టీస్ చేస్తే నీకు వచ్చింది నీకు అనుభవం అవుతుంది. కొంత మీరు అభ్యాసం కనుక చేస్తే నీకు వచ్చింది నీకేమవుతుంది, అనుభవంలోకి వచ్చేస్తుంది, ఎక్స్పీరియన్స్లోకి వచ్చేస్తుంది. గాడ్ ఈజ్ టు బి రియలైజ్డ్. అది కేవలం మాటలకి మనస్సుకి అందిది కాదు, నీ అనుభవైక వేద్యం ఆ వస్తువు చైతన్యం, అనుభవైక వేద్యం ది డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. ఏదైతే నువ్వు అనుభవంలోకి తెచ్చుకున్నావు అదే నీ సొంతం, మిగతాది నీ సొంతం ఎలా కోరుతున్నాడు వాసుదేవుడు 9వ అధ్యాయంలో. ఏదైతే నువ్వు కష్టపడి సాధన చేసి నువ్వు సొంతం చేసుకున్నావో అది నీకు ఏదైతే సొంతమైందో అదే నీకు అనుభవంలోకి వస్తుంది. కానీ నీ సొంతం కానిది నీకు అనుభవంలోకి ఎలా వస్తుంది, డైరెక్ట్ గా నువ్వు ఎక్స్పీరియన్స్ చేసిందే నేను ఎంజాయ్ చేస్తావు. ఎక్స్పీరియన్స్ లో లేనిది భగవద్గీతలు ఏమన్నా వేదాలు ఏమన్నా నీకు కలిసి వచ్చేది ఏమి లేదు అన్నారు. నువ్వు డైరెక్ట్ గా దాన్ని ఎక్స్పీరియన్స్ చెయ్యాలి. ఎక్స్పీరియన్స్ అనేది సొంతం చేసుకోవాలి. నీకు అప్పుడప్పుడు అనుభవాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ అది స్థిరమైన అంటావు వాళ్ళు. అంటే ఇప్పుడు దేహము నేను, దేహంతో నువ్వు తాదాత్మ్యం ఎంత న్యాచురల్ గా నార్మల్ గా బాడీతో ఎలాగైతే తాదాత్మ్యం పొందుతున్నావో ఆ చైతన్యంతో, ఆ సావులేని వస్తువుతో, మృత్యువులేని వస్తువుతో అంత న్యాచురల్ గా నార్మల్ గా నువ్వు ఐడెంటిఫై అవ్వాలి. నువ్వు బాడీతో ఐడెంటిఫై అవ్వడానికి నువ్వేం ప్రయత్నం చేయటం లేదు. అలాగే నీ ప్రయత్నంతో సంబంధం లేకుండా నువ్వు ఆ చైతన్యంతో తాదాత్మ్యం పొందాలి. ఎలా పొందాలి? ఎఫర్ట్తో కాదు, ఎఫర్ట్ లెస్ గా. ఆ ఎఫర్ట్లెస్ స్టేట్ మీరు పొందినప్పుడు మీకు పీస్ వస్తుంది, కానీ హ్యాపీనెస్ వస్తుంది. కానీ ప్రయత్నం చెయ్యండి. ప్రయత్నం అనేది మీన్సే కానీ గోల్ కాదు. ప్రయత్నం అనేది మీన్సే, అది గోల్ కాదు. ఎక్కడైతే ప్రయత్నం ఉందో అక్కడ ఎంతో కొంత దుఃఖం ఉంటుంది. ట్రూత్ అనేది, చైతన్యం అనేది ఎఫర్ట్లెస్ గా ఉంటుంది, కానీ ఎఫర్ట్ తోటి ఉండదు. మైండ్ లో ఎఫర్ట్ ఉంటుంది, కానీ మైండ్ లో వాసన ఉంటుంది, కానీ చైతన్యంలో ఎఫర్ట్లెస్ గా ఉంటుంది, కానీ ఎఫర్ట్ ఉండదు. అది ఎఫర్ట్లెస్ స్టేట్ కరెక్ట్ గానే నేను ఏదో ధ్యానం చేస్తున్నాను, గంటల తరబడి ధ్యానం చేస్తున్నాను అంటే అక్కడ ఎఫర్ట్ ఉంది. ఎఫర్ట్ ఈజ్ బాండేజ్. ఎఫర్ట్ ఈజ్ బాండేజ్. ప్రయత్నం కూడా బంధమే. ఆగని ప్రయత్నం చేయొద్దని కాదు, కేవలం అది మీన్స్ మాత్రమే. అది మీన్స్ మాత్రమే, అది గమ్యం కాదు. నువ్వు గోల్ మటుకి, గోల్ మటుకి ఎఫర్ట్లెస్ గా ఉంటుంది, కానీ ఎఫర్ట్ ఉండదు. నీకు ఎఫర్ట్ ఉందంటే దుఃఖం వచ్చేస్తుంది. అక్కడ నువ్వు ఎవరైనా ధ్యానం చేయమన్నారు సంతోషంగా ఉంటారు, దుఃఖంగానే చేస్తారు, కళ్ళు మూసుకుంటారు, తెలుస్తూ ఉంటారు. అంటే ఎఫర్ట్ లో ఎక్కడైతే ఎఫర్ట్ ఉంది అక్కడ బాండేజ్ ఉంది. అలాగని ఎఫర్ట్ చేయొద్దని కాదు, అంటే ఎఫర్ట్ లో ఎఫర్ట్ మీన్సే కానీ అది గోల్ కాదు, అది గమ్యం కాదు. ఒక మాట మీరు జ్ఞాపకించుకోండి, మనకి ఏ సబ్జెక్ట్ అయితే తెలియదో ఆ సబ్జెక్ట్ గురించి ఇతరులు మనం తొందరగా మోసం చేయగలరు. మనకి ఏ సబ్జెక్ట్ అయితే తెలియదో ఆ సబ్జెక్టులో ఇతరులు మనం తొందరగా మోసం చేయగలరు. మనకు తెలుసున్న సబ్జెక్టులో మటుకు ఇతరులు ఎన్నడూ మనం మోసం చేయలేరు. అయితే డైరెక్ట్ గా మనకున్న అనుభవంలో తెలుస్తుంది. ఇతరులు ఎంత చెప్పినది మనకు ప్రయత్నం కాదు. భగవాన్ చెప్తా ఉన్నారు, ఎంతో మంది వచ్చారు నా దగ్గరికి, ఎన్నో యోగాభ్యాసాలు కూడా చెప్పారు, ఎన్నో ఉపాసనలు చెప్పారు, నాకు దేనికి అట్రాక్ట్ అవ్వలేదు అన్నారు. అనేక మంది అనేక మార్గాలు వచ్చి చెప్పవారు, నేను అడగకుండానే చెప్పారు అనవాంటెడ్గా, కానీ నేను దేనికి అట్రాక్ట్ కాలేదు. మీ శరీరం చనిపోయినా నీ హృదయంలో ఒక చావు లేని వస్తువు ఉంది,
ఆ చావు లేని వస్తువునే దక్షిణామూర్తి మాటలతోటి ప్రసంగాలతోటి స్పీచెస్ తోటి రైటింగ్స్ తోటి కాకుండా మౌనంగా ప్రకటించాడు. వాడు దక్షిణ అమూర్తి. వాడు ఎవడాడు? దక్షిణ. దక్షిణ అంటే కుడివైపు. వాడు అమూర్తి అంటే మూర్తి లేకుండా ఉన్నాడు. దక్షిణ అమూర్తి. మనకెక్కడున్నాడు? ఈశ్వరుడు దక్షిణ వైపు ఉన్నాడు అంటే కుడివైపు ఉన్నాడు. ఎలాగో ఉన్నాడు, ఒక రూపంతో లేడు వాడు, అమూర్తిగా ఉన్నాడు. వాడి దక్షిణామూర్తి ఇక్కడే ఉన్నాడు వాడు. ఆ దక్షిణామూర్తే వాళ్ళ సనత్ కుమారుడికి వాళ్ళకి ఇవ్వడానికి అలా వచ్చాడు. అంటే ఇదే కాళు జదురు తొడుక్కొచ్చింది ఇక్కడ. దక్షిణామూర్తే కాళు జదురు తొడుక్కొచ్చింది. కాళు జదురు తొడుక్కొచ్చి ఉపన్యాసాలు లేవు, రైటింగ్స్ లేవు, మౌనంతో చెప్పేశాడు. చెప్పేవాడికి అంతస్తుంది, వినేవాడు కూడా మెచ్యూర్ మైండ్స్ అయ్యి. అంటే అక్కడ సనత్ కుమారుడు గారు పండిపోయి ఉన్నారు, అక్కడ మెచ్యూరిటీ ఉంది. అంటే మెచ్యూరిటీ ఎప్పుడైతే ఉందో ఒక వదంతకి అప్పుడు భగవాన్ చెప్పారు, వన్ టచ్ జనపు, వన్ గ్లాన్స్ జనపు, వన్ లుక్ జనపు అన్నారు. పెద్ద ఉపన్యాసాలు చెప్పక్కర్లేదు. ఆ ఎదట మనిషికి మెచ్యూరిటీ ఉన్నప్పుడు ఒక చూపు చాలట్టును, ఒక టచ్ చాలట్టును, వాడు జ్ఞానం అయిపోతాడట. వన్ టచ్ జనపు, వన్ గ్లాన్స్ జనపు, వాడి మీద తోనే ఎక్కర్లేదు. ఇంక అర్థం అంటది, ఈ చంటి పిల్లలు సునిపోయినట్టు తోనట్టు ఆ శిష్యుడి వాడికి అక్కడ డిజర్వేషన్ ఉంటే వన్ టచ్ జనఫ్, వన్ లుక్ జనఫ్ సారు, అడు జ్ఞానం వచ్చేస్తా. అలాగే సనత్ కుమారుడికి వాళ్ళకి దక్షిణామూర్తి యొక్క మౌనం వల్ల వాడికి హృదయంలో నిజతత్వం ప్రకటితమైంది. శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి సత్వం రాశారు, అందులో తత్వం అంతా నింపేశాడు ఆయన. ఇదేంటి స్తోత్ర గ్రంథం వర్ణలు ఉంటాయేమో, దక్షిణామూర్తిని పొగుడుతాడేమో మనకుంటా. అందులో సబ్జెక్ట్ అంతా ఫిలాసఫీ అంతా చెప్పదు పడేశాడు. అందులో పొగడకలేదు దక్షిణామూర్తిని, పొగడకలేదు దక్షిణామూర్తి స్తోత్రంలో. అందులో అంత సబ్జెక్టే చెప్పాడు. వస్తువు గురించే చెప్పాడు, పదార్థం గురించి చెప్పాడు, ఆ పిండి గురించే చెప్పాడు, ఆ చావులైన వస్తువు గురించి, ఆ ఇమ్మోర్టల్ స్టేట్ గురించి, అమృత స్థితి గురించే అంతా కూడా దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పారు. అయితే కొంచెం అర్థం అవసరం, కొంచెం కష్టం. ఈ హృదయంలో ఉన్న నిజం నీకు తెలిసే వరకు నువ్వు శరీరంలో ఉండగానే మరణం లేని స్థితికి ఎదిగే వరకు, శరీరం మరణించక ముందే నువ్వు మరణం లేని స్థితికి వచ్చే వరకు గురువు నిన్ను వెంటాడతాడు. నువ్వు ఏ ప్రాంతంలో పుట్టినా, ఏ దేశంలో పుట్టినా, ఏ కులంలో పుట్టినా, వాడు నిజమైన గురువు. గురువు అంటే దేహం చనిపోయినప్పుడు గురువుతో సంబంధం తగదు. పూర్వజన్మల్లో నీకు నాకు ఏమి సంబంధం లేకుండానే కలుసుకున్నామా? ఈ సంబంధం మనల్ని మరొక చోట కలపదా? పూర్వజన్మల్లో ఏమీ సంబంధం లేకుండానే మీరు ఇక్కడ కలుసుకున్నామా? భగవాన్ అన్నారు, ఈ సంబంధం మరొక చోట మనల్ని కలపదా? అంటే జ్ఞాని భగవంతుడు వాడు దేహం ధరించినా పర్వాలేదు, దేహంలో ఉన్నప్పుడు కూడా తాను దేహం మాత్రమే కాదన్న సంగతి తెలుస్తూ ఉంటుంది. దేహంలో ఉన్నప్పుడు కూడా వాడికి దేహం మాత్రమే కాదని తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు కృష్ణుడు దేహంలో ఉన్నా తాను దేహానికి పరిమితమై ఉండడు, వాడు దేహం మాత్రమే కాదన్న సంగతి తెలుస్తూనే ఉంటుంది భగవంతుడికి. అంటే వాడు బంధింపబడడు. అంటే ఏంటి, మనం మాట్లాడే మాటలు మనల్ని బంధించకూడదు, మనం చేసే పని మనల్ని బంధించకూడదు. మనం అంటే మన అహంకారంలోంచి, అహం మృత్యులోంచి విడుదల పొందడం కోసం మన మాట, మన చేత, మన పని సహకరించాలి మనకు. అంటే అజ్ఞానం పెరగటానికి కాదు మనం పని చేయవలసింది. కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళు ఏదైనా గౌరవం వస్తుందంటే పని చేస్తారు, కానీ లేకపోతే చేయరు. వాళ్ళు నీకు అర్థమవుతుంది, పుణ్యం వస్తుందిరా బాబు అని చెబితేనే కానీ వాళ్ళు చేయరు. వాళ్ళు జ్ఞానం కోసం ఏ పని చేయరు. నీకు చిత్తశుద్ధి కలుగుతుంది ఈ పని చేయమంటే ఎన్నడూ చేయరు వాళ్ళు. నీకు పుణ్యం వస్తుంది చెయ్యి అంటే చేస్తాడు. లేకపోతే నీకు మంచి వైకుంఠానికి వెళ్ళిపోతావు, స్వర్గానికి వెళ్ళిపోతావు, చచ్చిపోయిన వెంటనే డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళిపోతావు నువ్వు అంటే చేస్తారు కొంతమంది మంచి పనులు. కానీ జ్ఞానం నిమిత్తం అంటే చేయరు వాళ్ళు. ఇటువంటి వాళ్ళకందరికీ కేవలం స్వర్గానికి వెళ్ళి భోగాలు అనేది ఉందామని మంచి పనులు చేస్తూ ఉంటారు ఈ లోకంలో. దేవుని ప్రీతి కోసం చేయరట్టండి. ఇటువంటి వాళ్ళందరికీ రెడీమేడ్ బాడీ ఇస్తారట స్వర్గంలో. అంటే కేవలం ఏదో వాళ్ళు బాడీ సెంటర్లతో చేస్తారు. అది బాడీ సెంటర్తో చేస్తారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు ఎలాగైనా ఈ బాడీ సెంటర్తో చేశారు కాబట్టి మళ్ళీ సంవత్సరం పిల్లోడు బాడీ, 2 సంవత్సరాల పిల్లోడు బాడీ ఇస్తే మళ్ళీ వీళ్ళకి ఇబ్బంది. సంవత్సరం పిల్లోడు సినిమా ఏం చూస్తాడని ఏం చేస్తా అంటే, 20 సంవత్సరాల బాడీ ఎలా ఉంటుందో ఇచ్చేసి మీకు మీకు కావాల్సిన సినిమాలు చూడమంటాను. దాన్ని రెడీమేడ్ బాడీస్ లో అని అంటారు. స్వర్గంలో ఇస్తారు మీకు. మీకు ఎక్కువ సినిమాలు ఇక్కడ కంటే మంచి సినిమాలు చూపిస్తారు అక్కడ. నేను చెప్పిన అబద్దాలు అనుకోకుండా, మీకు ఒకలా దృష్టి ఉంటే మంచి మంచి భోగాలు ఇస్తారు. అంటే సెన్సెస్ కి మీకు కావాల్సిన ఎంజాయ్మెంట్స్ అన్ని ఇస్తారు. ఆ దృష్టి అంటే మనకి ఇక్కడ మీరు కనుక పుణ్యాలు చేస్తే అది. అంటే మోక్షానికి శరీరం చనిపోవడానికి ఏమీ సంబంధం లేదు. నువ్వు శరీరం ఉండగా కూడా ముక్తి స్థితిని పొందొచ్చు, విముక్తి స్థితిని పొందొచ్చు, నిర్వాణ స్థితిని పొందొచ్చు, పూర్ణస్థితిని పొందొచ్చు. శరీరానికి మోక్షం ఏంటి? మన కళ్ళ ఎదురకుండా శవాన్ని తీసుకొని శ్మశానంలో కాల్ చేస్తున్నారు. ఆ శవానక మోక్షం? శరీరానికి మోక్షమా? ఈ శరీరాన్ని ఒలకాడలోకి తీసుకెళ్ళి కాల్ చేస్తాండి, ఆ శరీరానికి మోక్షం ఏంటి? లోపల చావులేని వస్తువు ఒకటి ఉంది, దానికి మోక్షం ఏంటి? దానికి చావు లేదు, దానికి పుట్టుక లేదు, దానికి మోక్షం ఏంటి? దానికి మోక్షం లేదు. లోపల చైతన్యానికి మోక్షం అక్కర్లేదు. శరీరానికి మోక్షం ఏంటి? ఈ శరీరం నేను ఉన్నానని శరీరం చెప్పటం లేదు. నాకు ఒక శరీరం ఉందని నేను చెబుతున్నాను, కానీ ఏ శరీరం కూడా నేను ఉన్నానని చెప్పటం లేదు. శరీరానికి కనుక నేను ఉన్నాను అని చెప్పే శక్తి కనుక శరీరం ఉంటే ఎవడూ బరియర్ గ్రౌండ్కి వెళ్ళడం. అంటే శరీరానికి మోక్షం కాదు, మా శరీరానికి మోక్షం ఏంటండి? అసలు మోక్షం ఏంటో మనకు అర్థం కావాలి కదా. మన ఎదురుగుండా శవాన్ని కాల్ చేస్తున్నారు. అంటే ఆ చైతన్యానికి, చైతన్యానికి పుట్టుక లేదు, చావు లేదు, దాని స్వరూపమే సుఖము, దాని స్వరూపమే శాంతి లేదు, స్వరూపమే శాంతి, దాని పంచభూతాలు ముట్టుకలు, ఫైవ్ ఎలిమెంట్స్ కూడా దాన్ని ఏం చేయలేవు. ఎలిమెంట్స్ వేరెప్పుడు కూడా ఉంది. ప్రపంచం అంటే గాలి, భూమి, నీరు, ఇదే ప్రపంచం. ఎందుకంటే ప్రపంచం ఈ సూర్యుడి ప్లానెట్, ఇదే ప్రపంచం. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఫైవ్ ఎలిమెంట్స్. ఈ ఫైవ్ ఎలిమెంట్స్ లేనప్పుడు కూడా నీ కళ్ళతో చూస్తున్నటువంటి సూర్యుడు, చంద్రుడు లేనప్పుడు కూడా చైతన్యం. ఈ ప్రపంచం అంతా కూడా భస్మం అయిపోయిన తర్వాత కూడా చైతన్యం ఉంది. అటువంటి చైతన్యం ఎక్కడుందంటే నీ హృదయంలో కూడా. ఆ చైతన్యానుభవం నువ్వు పొందినప్పుడు ఈ ప్రకృతిని దాటి నువ్వు వెళ్ళిపోతావు. అది మోక్షస్థితి. ఈ నేచర్ని దాటి, ఈ ప్రకృతిని దాటి, ఆ చైతన్యానుభవం నీకు కలిగినప్పుడు ప్రకృతిని ఓవర్కమ్ చేస్తావు, నువ్వు ప్రకృతిని దాటి వెళతావు. అంటే మోక్షం చైతన్యానికి అక్కర్లేదు. దానికి చావు పుట్టుకులతో సంబంధం లేదు, ముసలతనంతో సంబంధం లేదు, రెడిజనంతో సంబంధం లేదు, క్యాస్ట్తో సంబంధం లేదు ఈ చైతన్యానికి. ఇంకా బాడీ, బాడీకి అసలు నేను ఉన్నానన్న సంగతి బాడీకి తెలియదు. బాడీ జడం, దాని ఉన్నానన్న సంగతి తనకి తెలియదు. దేహము, ఇంద్రియములు, బుద్ధి వాటి సంగతి, వాడు ఉన్నామన్న సంగతి వాటికి అది తెలియదు. అది అంచేది. ఇప్పుడు మోక్షం అంటే ఎవరికి? ఈ దేహంతో ఏదైతే నీకు తాదాత్మ్యం పొందుతుందో ఆ నేనులోంచి విడుదల పొందటమే మోక్షం. అంటే ఈ దేహంతో తాదాత్మ్యం పొందుతున్నటువంటి ఆ నేనులోంచి నువ్వు ఎప్పుడైతే విడుదల పొందావో చైతన్యం తన స్వరూపాన్ని ఇచ్చేస్తుంది. పంచదార నీ నోట్లో ఎప్పుడైతే పోసుకున్నావో పంచదార తీయగా ఉంటుందని తెలియకపోయినా పంచదార తీయగా ఉందన్న సంగతి నీకు తెలుస్తుంది. అంటే పంచదార తీయగా ఉందని మీలో కొంతమందికి తెలియదు అనుకోండి, కానీ పంచదార నోట్లో పోసుకున్నారనుకోండి, మీకు తెలియకపోయినా తీయగానే ఉంటుంది. ఇంకా దాని నేచర్ అది. అదేవిధంగా చైతన్యం ఎప్పుడైతే మీకు అనుభవంలోకి వచ్చిందో దానికి సంబంధించిన ఆ శాంతి, ఆ సుఖము, ఆ ఆనందము, ఆ బ్లిస్, అరవింద్ ఘోష్ గారు మాట్లాడి చెప్పాలంటే ఆ గాడ్ రిలైజర్ సోల్స్, సెల్ఫ్ రిలైజర్ సోల్స్, ఆ చైతన్యానుభవం పొందిన వాళ్ళకి ఫర్ దెమ్ ది కామ్, ది లైట్, ది పవర్, ది బ్లిస్, ది ఫ్రీడమ్, ది వైడ్నెస్, ది హైట్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ది సీస్ ఆఫ్ ఆనంద. ఈ లైఫ్ డివైన్ లో చెప్తాడు ఫర్ సెల్ఫ్ రిలైజర్ సోల్స్, ఫర్ గాడ్ రిలైజర్ సోల్స్. ఎవడైతే ఇమ్మోర్టల్ స్టేట్ బాడీ ఉండగానే ఎవడైతే ఇమ్మోర్టల్ స్టేట్ ఎవడైతే పొందాడో, అతను ది కామ్, ది లైట్, ది పవర్, ది బ్లిస్, ది ఫ్రీడమ్, ది వైడ్నెస్, ది హైట్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ది సీస్ ఆఫ్ ఆనంద. అంటే అది ఉప్పు సముద్రం కాదు. నీకు అర్థమవుతుందే, నీకు ఆ చైతన్యానుభవం వచ్చినప్పుడు ఉప్పు సముద్రం కాదు, ఆనంద సముద్రం ఉబికి ఉబికి నీ సహస్రారాన్ని ముంచేస్తుంది. నీకు కనిపిస్తున్నటువంటి అంతర్వేదిలోని ఉప్పు సముద్రం కాదు. ఆ చైతన్యానుభవం మీకు కలిగినప్పుడు హృదయంలోంచి గెంటుకుని గెంటుకుని నదికి వరద వచ్చినప్పుడు ఎలా ఉంటుందో, ఆ హృదయంలోంచి పొంగి కింద వచ్చేసి ఆ కామ్నెస్, ఆ లైట్, ఆ నాలెడ్జ్ హృదయంలోంచి పొంగి పొంగి వచ్చి నీ సహస్రారాన్ని ముంచేస్తుంది అన్నాడు అరవింద్. అంటే ఇవన్నీ ఒట్టి మాటలు కాదు, ఎంతో కొంత నువ్వు ప్రాక్టీస్ చేస్తే నీకు కూడా అనుభవంలోకి వస్తుంది. అలా హృదయంలో భగవంతుడు అంటూ నిజంగా లేకపోతే ఒక రమణ మహర్షికి కానీ, ఒక రామకృష్ణ పరమహంసకి కానీ, ఒక అరవింద్కి కానీ, ఒక వ్యాసుడికి కానీ, ఒక శంకరుడికి కానీ వాళ్ళకు కూడా అనుభవంలోకి రాడు దేవుడు. ఇది బాగా అర్థం చేసుకోండి. అది హృదయంలో దేవుడు లేడనుకోండి, లేకపోతే రామకృష్ణుడు కూడా అనుభవంలోకి రావు. లేకపోతే అనుభవం ఉన్నాడు కాబట్టి వాడు ప్రయత్నం చేశారు కాబట్టి వాడు అనుభవంలోకి వచ్చారు. దేవుడు నిజంగా లేడనుకోండి, ప్రయత్నం చేసిన అనుభవంలోకి రాదు. అయితే ఉన్నాడు కాబట్టి ప్రయత్నం చేస్తే నీకు అనుభవంలోకి వస్తాడు. రమణ మహర్షి గారు ఒక చక్కటి ఉదాహరణ చెప్పారు, వెరీ బ్యూటిఫుల్ ఎక్సలెంట్ ఎగ్జాంపుల్. ఇది ఒక్కటే మీరు గుర్తించిన అందరూ ఇంటికి వెళ్ళిపోండి. మీరు గాఢ నిద్రలో ఉన్నారు. ఎక్కడున్నారు మీరు? గాఢ నిద్రలో ఉన్నారు. గాఢ నిద్రలో మీరు అందరూ దుఃఖంగా ఉన్నారా సుఖంగా ఉన్నారు? గాఢ నిద్రలో మీరు అందరూ ఉన్నారు, ఉన్నప్పుడు దుఃఖంగా ఉన్నారా సుఖంగా ఉన్నారు? సుఖంగానే ఉన్నారు. అయితే ఆయన చెప్పింది ఏంటంటే, మీరు సెక్స్ గొడవల వల్ల అక్కడ సుఖంగా ఉన్నారా, కాఫీ తాగటం వల్ల సుఖంగా ఉన్నారా, లేకపోతే మీరు మామూలుగా ఏదైనా ఈ రొట్టె ముక్కలు తినటం వల్ల సుఖంగా ఉన్నారా, మీకు అర్థమవుతుందా, సినిమాలు చూడటం వల్ల సుఖంగా ఉన్నారా అని అడిగాడు. ఆ రమణ మహర్షి గారికి అరుగుదారం ఇష్టం ఉండదు, క్యాష్ డౌన్ చేయమంటాడు. అది అరుగుదారం అంటే ఆయనకి ఇష్టం ఉండదు. నువ్వు గాఢ నిద్రలో ఉన్నప్పుడు నువ్వు సుఖంగా ఉన్నావు. దేని వల్ల సుఖంగా ఉన్నావు? సినిమా చూసావా? నువ్వు పాయసేమని మింగుతున్నావా? పాయసేమని నిద్రలో పాయసేమని మింగుతున్నావా? మరి లేకపోతే నీకు సెన్సస్ ఏమైనా ఎంజాయ్మెంట్ సెన్సస్ ఏమైనా పనిచేస్తున్నా ఎంజాయ్మెంట్ కోసం ఏమీ లేదు. బాడీతో సంబంధం లేకుండా, సెన్సస్ తోడు సంబంధం లేకుండా, గాడ్ తోటి సంబంధం లేకుండా, ఫైవ్ ఎలిమెంట్స్ తోటి సంబంధం లేకుండా, నేచర్ తోటి సంబంధం లేకుండా నువ్వు హ్యాపీగా ఉన్నావు. ఎందుకు హ్యాపీగా ఉన్నావు? గాఢ నిద్రలో నువ్వు చైతన్యంగా ఉన్నావు. చైతన్యంలో నువ్వు హ్యాపీనెస్, ఆ హ్యాపీనెస్ నీకు వస్తుంది. ఇది ఎవరైనా కాదని, నాస్తికుడు కూడా ఇది కాదని దానికి వీలే. నో బడి కెన్ డినై ఇట్. రమణ మహర్షి గారు మోడర్న్ మహర్షి. గౌతమ బుద్ధుడి లాగా దేవుడి పేరు ఎక్కువ ఎత్తువాడు కాదు రమణ మహర్షి. నువ్వు నేను మాట్లాడుకుంటున్నావు, నువ్వు నేను మాట్లాడుకుంటున్నావు, మధ్యలో దేవుడు కూడా ఇక్కడ తీసుకురావద్దని చెప్పేవారు. అది ఎస్కేపిజం. నువ్వు మాట మాటకి దేవుడి పేరు ఎత్తుతున్నావు అంటే అది ఎస్కేపిజం. నువ్వు ఏదైనా ప్రశ్న అడుగు, నేను చెప్తాను. లేకపోతే నేను ప్రశ్న అడుగుతాను, నువ్వు చెప్పు. ఆ డీప్ స్లీప్ లో నువ్వు ఏం చేస్తున్నావు అనుకుంటా ఉన్నావు. నిజత అక్కడ నువ్వు చైతన్య స్థాయిలో ఉన్నావు. అహంకారంగా లేవు, దేహంగా లేవు, ఇంద్రియాలుగా లేవు. ఎలా ఉన్నావు నువ్వు? చైతన్యంగా ఉన్నావు. చైతన్యంలో ఏముంది? శాంతి ఉంది, సుఖం ఉంది, ఆనందం ఉంది. అది చావు లేని స్థితి. దానికి పూర్వజన్మలు లేవు, దానికి పునర్జన్మలు లేవు. గాఢ నిద్రలో రాబోయే జన్మ నాకు ఎటువంటి జన్మ వస్తాను నీకు ఆలోచన లేదు. పూర్వజన్మల ఆలోచన కూడా లేదు. నీ వాసన కూడా లేదు, నీ హ్యాబిట్స్ కూడా లేదు. ఈ మామూలుగా ఈ క్యాస్ట్ రిలీజియన్ మతం ఈ గొడవలు ఏమీ లేదు. నీకు ఏమీ గొడవ లేదు. బాడీకి సంబంధించిన గొడవ లేదు, సెన్సెస్ సంబంధించిన గొడవ లేదు, నీ ఎడ్యుకేషన్ సంబంధించిన గొడవ లేదు, నీ మనీ నీ వెల్త్ గురించి సంబంధించిన గొడవ లేదు. నువ్వు అక్కడ ఎలా ఉన్నావు? ఇండిపెండెంట్ గానే ఉన్నావు. ఆ గాడ్లెస్, బాడీలెస్, మైండ్ లెస్, వర్డ్లెస్, ఏమి సంబంధం లేక అక్కడ ఉన్నావు. ఇది బాగా రిపీటెడ్ గా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆయన చెప్పింది ఒకసారి వదిలేశాడు. నీ బ్రెయిన్ కి పట్టడం కోసం నేను రిపీటెడ్ గా చెప్తున్నాను. ఆ చైతన్యంలో ఏ హ్యాపీనెస్ గాడి నిద్రలో అది ఇప్పుడు ఎక్కడికి పారిపోలేదు. ఇప్పుడు కూడా వేకింగ్ స్టేట్ లో కూడా అది ఉంది. ఇప్పుడు కూడా వేకింగ్ స్టేట్ లో కూడా అది ఉంది. అది గాఢ నిద్రలో నుంచి నువ్వు వేకింగ్ స్టేట్ లోకి వచ్చినప్పుడు ఆ చైతన్యం ఎక్కడికి పారిపోలేదు. ఆ గాఢ నిద్ర నువ్వు ఏ చైతన్య స్థాయి నువ్వు అనుభవించావో అది వేకింగ్ స్టేట్ లో కనుక నువ్వు ఆ చైతన్య స్థాయి నువ్వు అనుభవంలోకి తెచ్చుకుంటే అది జీవనముక్తుడు వాడు. అయితే గాఢ నిద్రలో నువ్వు అన్కాన్షియస్ గా అనిపిస్తున్నావు హ్యాపీనెస్. గాఢ నిద్రలో ఎలా అనిపిస్తున్నావు హ్యాపీనెస్? అన్కాన్షియస్ గా అనిపిస్తున్నావు. వేకింగ్ స్టేట్ లో హ్యాపీనెస్ తీసుకుంటే కాన్షియస్ గా అనిపిస్తావు. అదే భగవాన్ చెప్తూ ఉంటారు కదా, ఇన్ స్లీప్ యూఆర్ హ్యాపీ బీయింగ్ ఎవర్ సెల్ఫ్. ఈ అడుగుతున్నాడు నీ భక్తులు. అన్వేషణ అనేది, సాధన అనేది బయట ఎవరో చేయడం లోపల చేసుకుంటారు. ప్రయత్నం అనేది బయట ఎవరో చేయడం లోపల చేసుకుంటారు. ఎఫర్ట్ అనేది లోపల జరుగుతుంది కానీ బయట జరగదు. అది భక్తి మార్గం అనండి, కర్మ మార్గం అనండి. సాధన లోపల జరుగుతుంది కానీ బయట జరగదు. నేను లోపలే చేసుకుంటున్నాననుకోండి సాధన, ఈ బయట గురువుల దగ్గర కూడా కూర్చోమంటారా అంటున్నాడు. ఇది బయట లోపల గొడవలోకి వస్తున్నాడండి. వీడు ఏమంటున్నాడు? సాధన అనేది లోపల జరుగుతుంది, బయట ఎవడో చేయడు. సాధన అనేది లోపలే జరుగుతుంది, బయట చేయడు ఎవడో సాధన. అయితే నేను లోపల సాధన చేసుకుంటున్నాను అనుకుని గురువు ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు కదా. అయితే బయట గురువుల దగ్గర కూర్చోవాలా? బయట గురువుల దగ్గర కూర్చుంటే ఏమో ఉపకారం ఉంటుందా అని ప్రశ్న. అంటే భగవాన్ అన్నాడు, ఆ బయట గురువు కూడా అవసరమే. నీకున్న అలవాట్లు, నీకున్న వాసన, నీకున్న పునర్జన్మ హేతులు నశించే వరకు నీకు బయట గురువు కూడా అవసరమే. ఇంకా సందేహం లేదు, అవసరమే. నువ్వు అన్వేషణ లోపల చేసుకోవచ్చు. నువ్వు లోపల చేసుకున్నటువంటి అన్వేషణకి బాహ్య గురువు సపోర్ట్ ఇస్తాడు. అది ఏమి సపోర్టు? ఎక్స్టర్నల్ సపోర్ట్. నీకు ఎక్స్టర్నల్ సపోర్ట్, నువ్వు చేసుకున్న ప్రయత్నం ఇంటర్నల్ సపోర్ట్. గురువు ఇస్తాడు సపోర్ట్. ఎలా ఇస్తాడు? ఎక్స్టర్నల్ సపోర్ట్. గురువు వల్ల కూడా నీకు సపోర్ట్ వస్తుంది. ఎప్పుడైతే నువ్వు ప్రయత్నం చేసుకుంటున్నావో, ఆ నువ్వు ఏ వాసన తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావో, బయట గురువు కూడా నీకు సహాయం చేస్తాడు. లోపల గురువు నీకు దొరికే వరకు బయట గురువు నేను వెంటాడుతూ ఉంటాడు. నువ్వు ఎక్కడ పుట్టినా, నువ్వు అమెరికాలో పుట్టినా, రష్యాలో పుట్టినా, ఎక్కడ పుట్టినా, ఏ ప్రాంతంలో పుట్టినా, ఏ దేశంలో పుట్టినా, ఏ కాలంలో పుట్టినా, బయట గురువు నిన్ను వెంటాడుతూనే ఉంటాడు. నేను ఎప్పటి వరకు నీ లోపల గురువు దొరికేవాడు? ఆ లోపల గురువే చైతన్యం. నువ్వు ఏ దేశంలో పుట్టిన నేను వెంటాడుతూ ఉంటాడు. నీ బంధువులతో సంబంధం తెగిపోతుంది, స్నేహితులతో సంబంధం తెగిపోతుంది. ఆ దేహానికి సంబంధించినటువంటి సంబంధాలని తెగిపోతాయి మరణంతో, కానీ గురువుతో మనకి సంబంధం తగ్గదు. ఈ భక్తులు ఏమని అడుగుతున్నారంటే భగవంతుడు, నేను ఇప్పుడు ఏకాగ్రతను సంపాదించుకోవడానికి, కాన్సన్ట్రేషన్ సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నానండి. కాన్సన్ట్రేషన్ మనిషికి అవసరం. ఒక సామాన్య మానవుడికి, ఒక పెద్ద గ్రేటెస్ట్ సైంటిస్ట్ కి తేడా ఏంటంటే ఏకాగ్రత. ఒక బాగా ఏకాగ్రత ఉన్నవాడు గ్రేటెస్ట్ సైంటిస్ట్ అవుతాడు, లేకపోతే మ్యాథమెటిషియన్ అవుతాడు, లేకపోతే ఫిలాసఫర్ అవుతాడు. ఆ కాన్సన్ట్రేషన్ లేనివాడు ఇంకా కూలి పని చేసుకోవాల్సింది. నీకు అర్థమవుతుంది? ఒక మనిషి అభివృద్ధిలోకి రావాలంటే కాన్సన్ట్రేషన్ ఉండాలి, దానికి తోడుగాడికి జ్ఞానం కావాలంటే ప్యూరిటీ ఉండాలనుకోండి. భౌతికంగా కూడా ఒక మనిషి అభివృద్ధిలోకి రావాలంటే కాన్సన్ట్రేషన్ రావాలి. మీరు రోడ్డు మీద పోయే కామన్ మ్యాన్ తీసుకోండి, లేదా ఐన్స్టీన్ తీసుకోండి, వీళ్ళిద్దరికి తేడా ఏంటి? అవయవాలు సెన్సెస్, ఆడికి ఆరో సెన్స్ ఏమి లేదు వాడికి ఐన్స్టీన్కి, కాన్సన్ట్రేషన్ ఒకటి తేడా. ఆడ కాన్సన్ట్రేషన్ తీసుకెళ్ళి ఐన్స్టీన్ చేసేసింది, ఇది కాన్సన్ట్రేషన్ లేదు కాబట్టి ఇంక కలుపు చేతల్లో ఈ ఉన్నాడు. అందుకని ఐన్స్టీన్కి ఏమైనా సెన్సెస్ ఎక్కువ లేదు. అంటే కాన్సన్ట్రేషన్ ముఖ్యం. ఆ కాన్సన్ట్రేషన్ నేను సాధించుకోవడం కోసం నేను ప్రయత్నం చేసుకుంటున్నాను, నాకు సహాయం చేయగల శక్తిని వెతుక్కుంటున్నాను, నేను ప్రయత్నం చేసుకుంటున్నాను. నా ప్రయత్నానికి ఎంతో కొంత ఎవరో ఒకరు సహాయం చేయాలి. హెల్ప్ ఈజ్ నీడెడ్, సహాయం అవసరం. నాకెప్పుడైతే నేను పడుతున్నాను, కానీ మీలో నేను సక్సెస్ అవ్వడం కోసం నాకు కొంత సహాయం అవసరం అని చెబుతున్నాడు. ఎవరు అని మీరు నాకు సహాయం చేయండి అని చెప్పకుండా చెప్పటం ఇదెవడో లౌక్షర్యుడు. నేను నా ప్రయత్నం ఏదో చేసుకుంటున్నానండి, ఏకాగ్రత సంపాదించుకోవడానికి నా చెప్పలేదు నేను పడుతున్నాను, మీరు నాకు సహాయం చేయండి అని చెప్పకుండా నాకు సహాయం అవసరం అంటున్నాడు, చెప్పకుండా చెబుతున్నాడు అనమాట. కొంతమంది లౌక్యులు ఉంటారు, కొంతమంది అసలు మాట, కొంతమంది జనరల్ గా మాటే లౌక్యంగా ఉంటుంది, ప్రతి మాట లౌక్యంగా మాట్లాడతారు. అలా మాట్లాడి ఏమనుకుంటారంటే మనం చాలా తెలియగల వాళ్ళు అన్నాడు ఉద్దేశం. అందులో ప్యూరిటీ ఉండదు, ఎస్సెన్స్ ఉండదు, ఏమని గురించి ప్రతి మాట లౌక్యంగా మాట్లాడతాం. మాట్లాడి మనం చాలా తెలియగలవాళ్ళం కాబట్టి ఇంత లౌక్యంగా మాట్లాడుతున్నాం అనుకుంటాడు. దాన్ని ప్రపంచం సంప్రదేశమో కానీ దేవుడికి దానికి ఏం మార్పు లేదు. పైగా దానివల్ల ఈ లౌక్యంగా మాట్లాడటం వల్ల లోపల ఇగ్నోరెన్స్ పెరుగుతుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే లౌకికంగా మాట్లాడేవాళ్ళు మనం చాలా గట్టికారులు, తెలియగలవాళ్ళని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళ నెత్తి మీద వాళ్ళే అక్షంతలు వేసుకుంటూ ఉంటారు. ఎవడేస్తాడని ఇతరులు ఎవరికి యేసుడు లేని వాళ్ళకి అక్షంతలు అంటే వాళ్ళ నెత్తి మీద వాళ్ళే వేసుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ ఏమంటున్నాడని, నేను ఏకాగ్రత కోసం ప్రయత్నం చేస్తున్నాను కానీ నాకు కొంత సహాయం అవసరం. అంటే మీరు నాకు సహాయం చేయండి అని అంటాం లేదండి, నాకు సహాయం అవసరం అని ఈ భక్తులు అడుగుతున్నాడు. భగవాన్ ఏమంటున్నారంటే అంటున్నారు, అదే ఆ ఏకాగ్రత పెంచుకోవడానికి ఏం కావాలి? అనుగ్రహం కావాలి. అనుగ్రహం కావాలి, అది దాని అంతరదే వస్తుంది. ప్రత్యేకంగా నువ్వు నోరు తెరిచాడు అక్కడ, నాకు బయట సహాయం కావాలన్నాడు. అదే దాన్ని ఏమంటారు? అనుగ్రహం అంటారు. అది ఉండనే ఉంటుంది, నువ్వు నోరు తెరిచి అడగక్కర్లేదు అన్నారు. అడిగి ఇచ్చినట్టు అడగకపోతే ఏమనట్టు కాదు, అడుగకిచ్చడు నీదు అకలంకం అది కీర్తి హానిసేక బ్రోహము అరుణాచలం. అరుణాచలేశ్వరుడికి ప్రపంచంలో కీర్తి ఉండటండి, అడగకుండానే ఇచ్చే స్వభావం ఉండటండి, ఎవరు ఏమీ అడగక్కర్లేదటండి. రమణ మహర్షి గారు ఏమని చెప్పారంటే, ఎవరైనా అరుణాచలం వస్తే ఏమి అడగండి, అడిగిన వాడికి అడిగింది చూడుకుంటాడు, అడగని వాడికి అన్ని ఇస్తాడు అనేవాడు. అందుచేత ఆయన అడిగి అడగని వాడికి అన్ని ఇస్తాడటండి. అంటే ఏమంటాడంటే, అనుగ్రహం అడగక్కర్లేదు గురువుని, నాకు అనుగ్రహం, నీ అనుగ్రహం కావాలి, నీ అనుగ్రహం కావాలని అడగక్కర్లేదు. మామూలు మనుషులను అడిగినట్టు. గురువు అంటే ఇప్పుడు జ్ఞానం. గురువు అంటే నీకేది అవసరమో నీకంటే ముందు గురువు తెలుస్తూ ఉంటుంది. నీకు ఏది అవసరమో నీకంటే ముందు గురువు తెలుస్తూ ఉంటుంది. ఆ ఏకాగ్రత నువ్వు పెంచుకోవడానికి, ఆ పవిత్రత నువ్వు పెంచుకోవడానికి, ఆ ప్రవీణత నువ్వు పెంచుకోవడానికి అనుగ్రహం అవసరమే. అనుగ్రహం ప్రత్యేకంగా నాకు గురువు, మీరు నన్ను అనుగ్రహించాలి, నోరు తెరిచి అడగక్కర్లేదు. అనుగ్రహమే అదే. ఆ ఏకాగ్రత నీకు ఎలా పెరుగుతుంది? ప్రవీణత నీకు ఎలా పెరుగుతుంది? ఆ పవిత్రత నీకు ఎలా పెరుగుతుంది? నీ కేవలం నీ ప్రయత్నం అలా పెరగదు. గురువు యొక్క అనుగ్రహం అవసరమే, ఈశ్వరుడు యొక్క అనుగ్రహం అవసరమే. అనుగ్రహం అదే, అనుగ్రహం అదేంటది? ఆ పెంచే నీకు, నీకు ఆ పెంచే శక్తే అని, నీ ఏకాగ్రత, నీ పవిత్రత, నీ ప్రవీణతను పెంచే శక్తే అనుగ్రహం. అనుగ్రహం నువ్వు ప్రత్యేకంగా అడిగి నువ్వు డిమాండ్ చేయక్కర్లేదు, దాని అంతా అదే కదా డిమాండ్, ఆటోమేటిక్ యాక్షన్ అది. ఆటోమేటిక్ గానే గురువు యొక్క గురువు హృదయంలోంచి అది ప్రవహిస్తూ ఉంటుంది. హృదయం హృదయంతో మాట్లాడేటప్పుడు మాట్లాడతోటి పని ఏముంది అన్నారు భగవాన్. హృదయం హృదయంతో మాట్లాడేటప్పుడు ఈ మాటలు ఎందుకు? మాటలు అనవసరం. కడుపులో ప్రేమ లేనప్పుడు కౌగులించుకుంటే మటుకు ప్రేమ వస్తుంది అంటారు చూడండి మన వాళ్ళు. హృదయం హృదయంతో మాట్లాడే ఎప్పుడు మాట్లాడేందుకు? గాడ్ కెనాట్ బి డిసీవ్డ్ బై ఫిజికల్ ఎక్సర్సైజ్. నీ ఏకాగ్రత పెరగడం కోసం, నీ యొక్క పవిత్రత పెరగడం కోసం మహాత్ములకి సేవ చేయండి. మీ ఇంట్లో ఎవరైనా ముసలమ్మలు ఉన్నారనుకోండి, వాళ్ళకు కూడా సేవ చేయటం వల్ల మీకు కొంచెం జ్ఞానం కలుగుతుంది. అంటే ఆ ముసలమ్మలు ఎటువంటి వాళ్ళు మీకు అనవసరం, భగవంతుడు అనుగ్రహం వస్తుంది మీకు, భగవంతుడు సంతోషిస్తాడు. మనం ఎవరికైతే సేవ చేస్తున్నాం వాళ్ళు సంతోషించక్కర్లేదు. ఏదైనా వాళ్ళు మనకు ఎలాగైనా మోక్షం ఇచ్చేది కదా, మన తాళం చేయి భగవంతుడి దగ్గర ఉంది, ఆ తాళం చేయి మనకి ఇచ్చేస్తాడు. పెట్టి మన దగ్గర ఉంది, తాళం చేయి ఆయన దగ్గర ఉంది, ఆయన అనుగ్రహం కలిగితే ఆ తాళం చేయి మన దగ్గర పడేస్తాడు. మనం ఎవరికైతే ఉపకారం చేస్తామో వాళ్ళే మనకు ఉపకారం చేయాలని లేదు. నీకు అర్థమవుతుంది, మనిషికి రెండు చేతులే. నీకు అర్థమవుతుంది, దేవుడికి 1000 చేతులు. మనిషికున్నాయి రెండు చేతులే, దేవుడికున్న ఎన్ని చేతులు? 1000 చేతులు. ఏ చేతితోటి ఏ పని చేస్తాడో మనం చెప్పలేం, పరమేశ్వరుడు. ఆయన లేళ్ళు మనం పట్టుకోరు అందదు మనకు, అంద మన చిన్న లిటిల్ మైండ్కి మనకేం అందదు, మన ఈగో సెన్స్కి అందదు. నీకు అర్థమవుతుంది, ఈ గోడ పక్కనే ఉందో మనకే తెలియదు. ఇంకా సృష్టి గురించి మనకేం తెలుస్తుంది? ఈశ్వరుడు ఎప్పుడు ఎలా ఎప్పుడు చెయ్యాలో, ఎక్కడ చెయ్యాలో, ఎలా చెయ్యాలో అది మనకు చేస్తూ ఉంటాడు. మళ్ళీ మర్చిపోలేదు పరమేశ్వరుడు. నువ్వు పెద్దలకు సేవ చెయ్యి, దానివల్ల కూడా నీకు మంచితనం పెరుగుతుంది. వృద్ధులకు కూడా సేవ చెయ్యి, నువ్వు సేవ చేస్తే నీకు ఏకాగ్రత పెరుగుతుంది, మంచితనం పెరుగుతుంది, సహనం అబ్బుతుంది. నీకు ఏమబ్బుతుంది? నీకు సహనం అబ్బుతుంది. పూర్వానికి ఇప్పటికీ తేడా ఏంటని, టెక్నాలజీ పెరిగిపోయింది, సైన్స్ పెరిగిపోయింది అని చెప్పినా మానవుల్లో సహనం బాగా తగ్గిపోయింది. మానవుల్లో సహనం బాగా తగ్గిపోవటం వల్లే గ్రహింపు శక్తి కూడా తగ్గిపోయింది. టాలరెన్స్ అవసరం. టాలరెన్స్ లేకపోతే అండర్స్టాండింగ్ ఫ్యాకల్టీ తగ్గిపోయింది. ఒక వీక్ మ్యాన్ ఒక స్ట్రాంగ్ మ్యాన్కి స్వాధీనం అవుతాడు. అలాగే ఒక వీక్ మ్యాన్ స్ట్రాంగ్ మ్యాన్కి ఎలా స్వాధీనం అవుతాడో, ఆ గురువు దగ్గర నీ మనసు లొంగిపోతూ ఉంటుంది. నీ వీక్ మైండ్ అని చూసావు, అది నీ మనస్సు అని గురువు దగ్గర గురువు దగ్గర అది లొంగిపోతూ ఉంటుంది. అంటే నీ ప్రయత్నం చేసి నువ్వు ఏ మనసు అయితే అనచలేవో గురువు దగ్గర అది లొంగిపోతూ ఉంటుంది. అంచేది నీకు నువ్వు జ్ఞానుల సమక్షంలో మహాత్ముల సమక్షంలో ఉండటంలో బాగుపడతావు, వాడితో సహవాసంలో కూడా బాగుపడతావు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం అంటారు చూడండి, అలాగే తక్కువ ప్రయత్నంతో ఎక్కువ పడితే నీకు వస్తుంది మహాత్ములతో సాంగత్యం వల్ల. ఉన్నదల్లా అనుగ్రహమే, అనుగ్రహం అడగక్కర్లేదు అయ్యా. ఉన్నదేది? అదే. ఏమంటున్నారు? అదే ఉన్నదేది అన్నారు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల నీవు నేను అనగా, నీవు నేను అనగా అంటే వేరి బుద్ధి. ఆ భేద బుద్ధి నశిస్తున్నాయి కానీ హృదయంలో ఆనందం వచ్చి శిరస్సులో పొంగదు. ఆ భేద బుద్ధి వేరి బుద్ధి నశించిన వెంటనే ఆ లోపల హృదయంలోనూ శాంతి ఆనందం వచ్చి సహస్రారాన్ని ముంచేస్తున్న పట్టుకుని నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నిలుచు స్థితి కరుణింపు అరుణాచల. నీవు నేను అనగా ఇదేంటి నీకేం పద్ధతి? నేను ఎలాగ అణిగిపోతాను ఆయన కూడా అణిగిపోమంటున్నాడు అరుణాచలేశ్వరుడు. నేను ఎలాగ అణగితే నువ్వు కూడా దేవుని కూడా అణిగిపోమంటున్నాడు. నీవు నేను అనగా, నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నిలుచు స్థితి కరుణింపు అరుణాచల. అంటే దేవుడు వేరు నేను వేరునే, వేరు బుద్ధి నశిస్తేనే కానీ ఆనందం వీడు అందుకోలేడని. నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నిలిచి స్థితి కరుణింపు అరుణాచల. ఊర్రొర్రు తిరుగక ఊర్రొర్రు తిరుగక ఊర్రొర్రు తిరుగక ఊర్రొర్రు తిరుగక ఊళ్ళము నిన్ను గణి అనగా నీ జ్యుతి చూపుము అరుణాచల. పోతే ఏం చేస్తుందంటే ఒక రబ్బు నుంచి ఇంకో రబ్బు కురుగుతూ ఉంటుంది. మన మనసు కూడా ఒక విషయాన్ని వదిలేస్తుంది, ఇంకో విషయాన్ని పట్టుకుంది, మళ్ళీ ఆ విషయాన్ని వదిలేస్తుంది, ఇంకో విషయాన్ని పట్టుకుంటూ ఉంటుంది. ఇలా ప్రపంచ విషయాలు ఏదో ఒక విషయాన్ని పట్టుకుంటుంది, వదిలేస్తే మళ్ళీ ఇంకో విషయం పట్టుకుంటుంది. మనసు దగ్గర గుణం ఏంటంటే ఒకేసారి రెండు విషయాల మీద ఆలోచించలేదు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోండి, ఒకేసారి రెండు విషయాలను ఆలోచించలేదు. అది ఒక విషయం ఆలోచిస్తుంది, అది మానేసి ఇంకోటి ఆలోచిస్తుంది, కానీ ఒకేసారి మటుకు అది రెండు విషయాలని ఆలోచించలేదు. ఒర్రొర్రు తిరుగక ఊర్రొర్రు తిరుగక ఊర్రొర్రు తిరుగక ఉల్లము నిను గని అనగా నీ జ్యుతి చూపుము అరుణాచల. మనం దూడకి తవ్వు నీళ్ళు చూపిస్తే మనం కూడా వచ్చేస్తున్నా దూడ.
నీకు అర్థమవుతుంది. అలాగే అరుణాచలేశ్వరుడు నీ శక్తిని, నీ శాంతిని, నీ త్యాగాన్ని, నీ ఔన్నత్యాన్ని, నీ మహోన్నత స్థితిని, నీ ఆత్మస్థితిని మనసుకు చూపిస్తాది అనుకుంటుంది. కానీ దానంతరం అనగదు. నీ కాంతిని చూపించింది దీనికి, కాంతిని చూపిస్తే అప్పుడు అనుకుంటుంది ఇది. నీ శక్తిని నువ్వు చూపించవనకు ఇది అనగదు. అంచేది నీది అనగాలంటే నీ శక్తిని నువ్వు చూపిస్తేనే, కానీ ఇది అనగదు అయ్యా. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల హే భగవన్ జయ భగవన్ ప్రియ భగవన్ ప్రభు భగవన్ భగవన్ జయ భగవన్ ప్రియ భగవన్ ప్రభు భగవన్ హే 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 భగవన్ జయ భగవన్ ప్రియ భగవన్ ప్రభు భగవన్ ఓం నమో నారాయణాయ నారాయణాయ ఓం నమో నారాయణాయ నారాయణ 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 నారాయణుడు అంటే ఇక్కడ చైతన్యం. ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ 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 ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర శంకర జయ జయ శంకర 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 ఓ